ఈ ఉదయ వేళలో చిన్నబిడకు కలిగినట్టు అరుదైన వ్యాధిని గురించి ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సి ఉన్నది. అందుచేత మనందరము తప్పక అలా చేద్దాం. చిట్టు చివరికి వైద్యులకు సహా అదేంటో తెలియలేదు. దానికేదో ఒక రకమైన పేరు పెట్టారు, దానికేదో ఒక పేరు పెట్టారు, అదేంటో వారికి తెలియవలేదు. అయితే అది ఏమిటో క్రీస్తుకు తెలుసు. అదేమిటో మీకు చెప్తాను, అది దయ్యం. అవును, అది దయ్యం. ఏ పేరు పెట్టాలనుకున్నారు? ఎందుకని? అది వారికి సంబంధించినది కాబట్టి. అదేమై ఉంటుంది? అది ఒక దురాత్మ. సరే, మనమంతా ఏకీభవించి మరోసారి ఏకమై విశ్వసించు అన్నది. సహోదరి, ప్రభు నిన్ను స్వస్థపరచునై ఉన్నాడు. మనము తల వంచి ఈ బాలిక కొరకు ప్రార్థించుదాం. పరలోకమునున్న మా తండ్రి, నా మనస్సును నేను నిమ్మలపరచుకోలేకున్నాను. అక్కడున్న చిన్న బాలిక చనిపోతున్నది, అక్కడున్న చిన్న బాలిక చనిపోతున్నది. ఆమె ఒకరికి ప్రేమైందై ఉంటున్నది. ఆమె మీ యొక్క సృష్టియే. ఆమె యవ్వన జీవితాన్ని సాతాను దోచేస్తున్నది. అలానే కబంధాలను నిలుపు చేసి శత్రును పారదోలమని క్రీస్తు నామమని ప్రార్థిస్తున్నాను. ఇవే ప్రభువా, ఎర్ర సముద్రాన్ని ఇరువైపులా గోడలుగా చేసినది. నీ స్వాస్థ్యమైన ఇశ్రాయేలుకు వాగ్దాన భూమికి సురక్షిత మార్గాన్ని చేకూర్చి ఉంటేవి. ప్రతి అభ్యంతరాన్ని తొలగింపచేసి బిడ్డకు జీవాన్ని చేకూర్చమని ఈ దినాన ప్రార్థిస్తున్నాను. అడగమని మీరు మాకు అనుమతి ఇచ్చారు. ఎందు నమ్మకించిన ఒక వర్గానికి చెందిన ప్రతిలో మేము బిడ్డ యొక్క స్వస్థత కొరకై యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. నేటి దినాన కృతజ్ఞతా హృదయముతో ప్రభువైన యేసునామమున మరలా మీ యొద్దకు వచ్చుచున్నాము. లూసియానా నుండి కొద్దిగా ప్రాతకాల వేళ నేను ఇంటికి చేరుకున్నాను. ఆదివారం పడికి అందుకుందామని, ఆదివారానికి ముందే రావాలని తలంచింటిని. అక్కడ వాతావరణం చాలా భీకరంగా వేడిగా ఉన్నది. లూసియానా కంటే ఇక్కడ ఈ ఉదయ వేళ చల్లగా హాయిగా ఉంటుంది. గాలి పంకా లేకుండా ఇలాంటి భవనములో అసలు కూర్చోలేరు. అక్కడ లూసియానాలో ఎయిర్ కండిషన్ చేయబడుతుంది, లేనిచో అక్కడ మొచ్చులిపోతారు. తక్షణ వారములో నేరుగా నేను బయలుదేరక ముందు ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడం కొరకై నేను ఇక్కడికి వచ్చాను. అది ప్రిన్స్ ఆల్బర్ట్ రాష్ట్రంలో ఉంటున్నది. ప్రపంచంలో రహదారులు సాగ వెళ్లకొలది. మరోవైపున రహదారులు మరొకటి లేకుండా ప్రపంచంలోని ఒక మార్గాన్ని వారు కలుసుకుంటారు. ఎస్టిమోలు బహు ఇరుకైన ప్రాంతాలకు ఇప్పుడు వెళ్ళనై ఉన్నాం. కాబట్టి కెనడా దేశం నుండి వారంతా చాలా మంది ఇక్కడ ఉండి ఉంటారు. పశ్చిమ తీర ప్రాంతం నుండి కొందరు వస్తారు అని నేను వారు చెప్పారు. ఆయన మహిమార్థమై ఘనమైన గణనీయమైన గొప్ప దేవుడు మనకు అనుగ్రహించుగాక. నేను మీ అందరి ప్రార్థనలు కోరుతున్నాను. 4 లేక 5 సంవత్సరాల క్రితం నేను కెనడాలో ఉంటిని. నాకక్కడ నిజమైన శ్రేష్టమైన బహుమంచి స్నేహితులు ఉన్నారు. కనుక దేవాలయానికి వెళ్ళిట్లో వారెంతో నమ్మకస్తులుగా ఉంటారు. అది ఎంతటి చలికాలమైనా సరే దుప్పట్లు కప్పుకుని బండిలో కూర్చుని 30 మైళ్ళ గుర్రాన్ని తోలుకుంటూ మందిరానికి చేరుకుంటారు. వృద్ధులైనా పిల్లలైనా మంచు గడ్డలలో మొదలగు వాటిలో నడుచుకుంటూ వెళ్తారు. అందరూ కలిసికట్టుగా వెళ్తారు. ఇల్లంతా కలిసికట్టుగా బయలుదేరి వెళ్తారు. వరలా చేయడనేది కార్యక్రమానికి ఒక అర్పణ ఉంటున్నది. అర్పణ ఉండనప్పుడు ఆరాధనకంతా హుందాతనం ఉండదు. నిజంగాని నీవు తగ్గించుకుని నీకు బాధ కలిగించే గాయం నీవు ఒకటి చేయాలి. అదే ఇది చేస్తూ నీ పనిని ఆటంకపరిచేదని ప్రక్కగా పెట్టాలి. దేవుని నీవు ప్రేమిస్తున్నావు దాని కొరకై సూచనగా గుడికి వెల్లుడు కొరకై నీవు అలా చేయాలి. వెల్లుడికై నీవు సమర్పణ చేయాలి. అప్పుడే దానికి ఫలంగా నీవు ఏదో ఒకదాన్ని పొందుకుంటావు. ఇది నా చిన్న బిడ్డల లాంటిది. బిల్లీ బాల్ అనుకుంటాను, నేను చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు నేనేమీ పొందలేదు. అమ్మ చిన్న మిఠాయిలు తెచ్చి ఒక్కొక్కరికి రెండు మూడు ముక్కలుగా పంచిచ్చేది. బహుశా క్రిస్మస్ కాబోల్ చిన్న టింహోనో లేక క్యాపిస్టులో అలాంటిదేదో ఒకటి దాన్ని తీసుకునేవారు. ఇతర పిల్లలను చూస్తే అందమైన బొమ్మలు, సైకిళ్లు, అందమైన బట్టలు, వేడినిచ్చే వస్త్రాలు కలిగి ఉంటారు. నేను ఎంతగానో వ్యథ చెందేవాడను. నేను అనుకున్నాను, నాకు నా బిడ్డలు పుట్టినారంటే నా శక్తి కొలది వారి కొరకు నేనేమైనా చేస్తాను. అవును, నా బిడ్డలకు ఏమైనా తీసుకునే వచ్చిన కోసము నేను ఆకలి బాధతోనైనా ఉండగోరుతాను. బిల్లీ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను అతనికి చిన్న మూడు గాలుల బండిని కొనిచ్చాను. అతనికి అన్ని తెచ్చిచ్చాను. ఎంతో ప్రయత్నం చేసి తన బట్టలు, వస్తువులు అర్పణ చేసి మా అబ్బాయి అవి పొందుకు ఎంతో కృషి చేసింది. అవి పొందుకోవాలంటే మేమేం చేసామో తెలుసా? నేను అతనికి చిన్న మూడు చక్రాల బండిని, చిన్న అంబు, బాణము మొదలైన వాటిని తెచ్చాను. బయట ఎక్కడో ఒక చోట త్రవ్వి అతనికి ఒక కర్రనో లేక గరిడనో తెచ్చాను. తుషారా, నేను అన్నాను, మొదటిది రెండవ దాని వల్లే ఉండదు. తుషారా, ప్రతి ఒక్కరికి వారి చేతికి ఏదో ఒకటి నీవు ఇవ్వగలవు. అది వారికి అవసరం లేదు. నీవు ఒకటి పొందుకోవాలంటే ఒకదాని నీవు సమర్పణ చేయవలసి ఉన్నది. అలాగనే రక్షణ కూడా అలాగే ఉంటుంది. ఇది సంపూర్తి సమర్పణే ఉన్నది. సహోదరు రాయి లాంటిది. దేవునికి అతి సమీపంగా నీ ఉండట కోసము అనుదినము నీవు అర్పణ చేసుకోవాలి. దేవేలా, మీరందరూ ఈ మండుచున భవనంలో కూర్చుండనేది అది ఒక సమర్పణ. మనమిచ్చర కూర్చున్నప్పుడు మానవాళి మరి ఎన్నడూ అర్పణ చేయలేని ఘనమైన అర్పణకై మన నేత్రాలు కేంద్రీకరిద్దాం. ఆయనే యేసుక్రీస్తు అయి ఈ భూమికి పంపబడి మనకు బదులు చనిపోవటకు ఆజ్ఞ పొందెను. ఇంత మాత్రమే కాకుండా ఆయన ఆత్మ అఘాతములోకి వెళ్లి మూడు రాత్రం పగళ్లు అచ్చట ఉండెను. మూడవ దినమున ఆయన తిరిగి లేచి కాశ్యమునకు అరుహణమై పరలోకమందున దేవుని కృపాశ్రమున ఆశ్రయుండై ఉన్నాడు. ఆయన మన కొరకు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన బలియాగమేళ్ల మనకున్న ఒప్పుకోలను బట్టి మనకై విజ్ఞాపన చేయుచున్నాడు. సరే, ఇప్పుడు అక్కడ మనం ఎక్కడికి వెళ్ళచున్నామో అక్కడ అనేక మంది నిరుపేద ప్రజలు ఉన్నారు. నిజంగా పేదవారిన వారు కూటానికి రావాలంటే తమ యొక్క ఆవులో లేక రెండు మూడు గొర్రెలనో అమ్ముకోవలసి ఉంటుంది. ఆ వృద్ధుడైన ఎస్కిమోవాడు దాని యొక్క చర్మాన్ని తెచ్చి అమ్మివేస్తాడు. అది తన ఇంట అవసరాలకు ఎంతో అవసరమై ఉంటున్నది. ఇండియా వ్యాపారి కూడా అదే పని చేయవలసి ఉంటున్నది. అలాంటి వారి కొరకై కేవలం మనం ప్రార్థనలే చేద్దాం. అలా చేద్దామా? ఘనమైన దాని దేవుడు వారికి అనుగ్రహించి కొరకై మనం ప్రార్థన చేద్దాము. ఇప్పుడు వేడిగా ఉన్నది, ఎక్కువ సేపు మిమ్మల్ని ఇక్కడ ఉంచను. రోగుల కొరకైన ప్రార్థన జరిగించకమునుపు ఈ ఉదయవేళ మన మనస్సులను సంఘము, దాని యొక్క పరిస్థితులు అనుదానిపై కేంద్రీకరించాలని ఆశిస్తున్నాను. లూసియాలోని శ్రీఫోర్డ్ పట్టణములో కొన్ని దినాల క్రితమే సంఘమునకు ఒక వర్తమానం అనుగ్రహించబడి ఉండేను. అది సంఘం యొక్క పరిస్థితులు అని అనుకుంటాను. ఈ ఉదయవేళలో అనితోనే దేవుని మనం సంధించబోతున్నాం. అందుకై సహాయం చేయమని అర్థించి దేవుని ప్రార్థిద్దాం. అదే అనుకరణ అవలంబవద్దు. అయితే మనము జీవిస్తున్న దినముల కొరకై సహాయము చేయమని అడుగుదాం. ఇది అతి పురాతనమైన గంభీరమైన బైబుల్. ఇది ఇదే నిత్య జీవము యొక్క సంపుటికలు ఇందులో ఇమిడి ఉన్నవి. గుర్తుంచుకోండి, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యము కాకుండా దేవుడు మరొకరు కాదు. మన మాట కాకుండా మనం మరొకరము కాము. ఎందుకంటే నీవు నేను వేరు వేరు బుద్ధులు కలిగి ఉన్నాం. అందును బట్టి ఓ నేను అది చేస్తాను అని మనం చెప్పగలుగుతున్నాం. మన హృదయాల్లో అలా అనుకుంటున్నాము. అయితే పరిస్థితులు ఉద్రిక్తమై మనము చేస్తామని చెప్పినది చేయలేకపోతాము. అయితే దేవుడైతే అలా చేయడు. చేతనంటే ఆయన అతీతుడై ఉంటున్నాడు. ఇంకా సమస్తము ఏకమై ఉన్నదో, ఏమి కాబోతున్నదో ఆయనకు తెలుసు. అలా కాకపోతే ఆయనకు తెలియకుండా ఆయన ఒక నిర్ధారణ చేయడు. దాని వెనకాల ఆయన ఉన్నాడని ఆయనకు తెలుసు. అబ్రహాము 100 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు లేని వాటి ఉన్న వాటిగా అతడు పిలిచాడు. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే ఎవరైతే ప్రార్థన చేయించుకోబోతున్నారో వారి ఆదరణ కొరకై ఇది తెలుపుతున్నాను. అబ్రహాము లేని వాటి ఉన్న వాటిగా పిలుచుకున్నాడు. అవి లేకున్నప్పటికీ వాగ్దానము చేసిన వాడు అది నెరవేర్చుటకు సమర్థుడని ఆయన చేసిన వాటి వాగ్దానము నెరవేర్చగలని ఎంచుకున్నాడు అతను. అబ్రహాము 75 సంవత్సరాల వయస్సు, శారా 65 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నప్పుడు, వారికి ఒక బిడ్డ జన్మిస్తాడని దేవుడు వారితో చెప్పి ఉన్నప్పుడు, అది అప్పటికే అసాధ్యమైన విషయమై ఉంటున్నది. ఆయనతో నమ్మాడు, బిడ్డకై నిరీక్షించాడు. ఆ బిడ్డ జన్మించక మనకు 25 సంవత్సరాల క్రితమే బిడ్డ ఉన్నట్టుగా ఎంచుకున్నాడు. బిడ్డ జన్మించినప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాల వయస్సు. ఎందుకంటే అతడు ఆయన నమ్మి ఉన్నాడు కాబట్టి. కార్యాలు లేనప్పుడు అవి ఉన్నట్టుగా వాటిని ఎంచుకున్నాడు. రోగులై వ్యాధిగ్రస్తులుగా ప్రార్థన చేయించుకోబోతున్న వారికి నీ ఇబ్బందులు ఎలాంటివైనప్పటికీ, ఏ రకపు జబ్బుతోనే ఉన్నప్పటికీ, నీవెంత చిరి ఉన్నప్పటికీ, నీవు క్రీస్తుని అంగీకరిస్తే, ఆయన వాక్యాన్ని స్వీకరిస్తే, లేని వాటిని ఉన్న వాటిగా పిలువగలవు. అవి దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నప్పటికీ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు చెప్పినట్లయితే జరిగి తీరుతుంది. అవి జరిగినట్లుగానే మన మనస్సు, నిరీక్షణ, క్రియ దానిపైనే ఉంచుదాం. అది మనం అంగీకరించినప్పుడే అవి సంపూర్ణం చేయబడతాయి. రక్షణ కూడా అలాగే. మనం అది నమ్ముతున్నాము, అంగీకరిస్తున్నాము, మన హృదయాల్లో నమ్ముతున్నాము. దేవుని ఎదురు నడిచి క్రీస్తును మన వ్యక్తిగత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తున్నాము. నేటి ఉదయవేళలో ఒక పాపిగా రక్షించబడక నీవు ఉన్నట్లయితే, నీవు వ్యాధిగ్రస్తుడిగా ఉండి స్వస్థ పొందకపోతే, ప్రథమంగా ప్రభువును వెదకు, ఈ రక్షకుడు ఆయన అంగీకరించు. అప్పుడు ఆ వ్యాధి తక్షణమే కాయచడ కాలుస్తుంది. ఏమై ఉన్నప్పటికీ నీకు కలిగిన సమస్తాన్ని సంపూర్ణ పురుషుడవు క్రీస్తు యేసుపై ఉంచు, అప్పుడు నీ సమస్తము సరిపోతవి. దుచేత దాని మీదనే మీ మనస్సు కేంద్రీకరించండి. అందుకని ఎవరైతే వ్యాధితోనూ రోగముతోనూ ఉన్నారో అలాంటి వారి కొరకు ఈ విషయాలు చెప్పాను. అందువల్లంటే సంఘము దాని యొక్క పరిస్థితులను గురించి నేను మాట్లాడబోతున్నాను కాబట్టి ఐవికి స్వస్థత అద్భుతకరమైందని నేను ప్రకటించినప్పటికీ, నేను శ్రీఫోర్ట్ లో ఉన్నప్పుడు 3 స్వస్థత కుటీలు మాత్రమే చేస్తుంది. 3 లేకుంటే మరి మించితే 11 రోజుల్లో 4 కుటాలు. స్వస్థత కుటాలకు ఎంతో కాలాన్ని వినియోగించే బదులు మానవుని ఆత్మకు ప్రబోధించడం ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. ప్రజలు వ్యాధితోనూ అక్కలతోనూ ఉన్నప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఆయన చేయను అని ఏనాడో అది ప్రపంచానికి ప్రత్యక్షపరచబడినది. ప్రాముఖ్యమైన విషయం ఏదంటే, ఎన్నడూ చనిపోనటువంటి ప్రాణము, దేహం మృతమైపోతుంది. ప్రాణము ఏనాటికి, అనగా ఆత్మ ఏనాటికి మృతి చెందదు. అందుచేత దానిని ఆ కొనడ ఉంచి దేవునితో సరిచేసుకోవలసి ఉంటున్నది. నేను తరచుగా చెప్తూ ఉంటాను, ప్రతిదీ చేయాలని కోరుతాను. ఆ ప్రాతకాల వేళ ఆ నదీ తీరాన్ని నేను చేరినప్పుడు ఎలాంటి ఇబ్బందిని నేను అపేక్షించను. నా పేరు కొరకై నేను ఎదురు చూస్తూ నా చేతిలో నా టికెట్ ఉండాలనే కోరుకుంటాను. ఆ పురాతన పౌలు వలే, సోదరు క్రీచు వలే నేను చెప్పాలనుకుంటాను, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎదుగుదును అని. మృతుల్లో ఉండి ఆయనను పిలుచున్నప్పుడు పులిలో ఉండి నేను వచ్చేదను. ఆయన పునరుద్ధాన బలము నేను ఎదగాలి. కాబట్టి ఇప్పుడు గ్రంథకర్త ఎవరో ఆయనకు మనం ఓ క్షణం తల వంచి హృదయాన్ని వినమ్రము చేద్దాం. మా కొరకై నీ వాక్యాన్ని నీవే తెరవచేయాలని నిన్నే సమీపించుచు నిన్ను అర్థించుచున్నాము. ప్రతి పుటను మేము వెనుకకు తిరగవేయగలము, కాని పరిశుద్ధాత్మ మాత్రమే వాక్యాన్ని తెరవగలుగుతారు. కనుక తండ్రి, ఈ ప్రాతకాల వేళలో దాన్ని తెరవచేయండి. అవధులు లేని అత్యధికమైన నీ కృపను అనుగ్రహించండి. ఏకై మేము ఎదురు చూస్తున్నాము. పరిశుద్ధాత్మ వాక్యములో ప్రవేశనము చేసి మానవ పెదవుల ద్వారా అది మానవులకు, మానవుల హృదయాలకు అనుగ్రహించును కాక, ఆయనే దాన్ని స్వీకరించి మా హృదయ అక్కర్ల కొరకు దాన్ని ఉంచును కాక. కూడ ముగించబడి మా గృహాలకు మేము వెళ్ళుచుటకు సంసిద్ధమవుతుండగా, నిన్ను గూర్చి మేము తెలుసుకున్న దాని అంతటి కొరకును, నీవు మాక ఏమి చేసేవో దాని అంతటి కొరకును మా తలల వంచి విధేయతో నీకు స్తుతులు వందనములు చెల్లించదము కాక. క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్.
The reading of the word.
యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి చదవబడుతున్న వాక్యమును బైబిల్ ఉన్న మీరు నాతో కలిసి చదవాలని ఆశిస్తున్న వారు లేక వాక్య భాగానికై దాన్ని గుర్తించండి. వాక్యముల నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆపిదప వాక్యముల నుండి సందర్భ భాగాన్ని పరిశుద్ధాత్మకు అనుగ్రహించిన రీతిగా ప్రార్థించుకుందాం. మనం చదువుకుందాం. చదవగలిగిన మనమంతా దాన్ని చదవగలము. దాని సందర్భ వాస్తవతను కేవలం దేవుడు మాత్రమే తెలియచేయగలుగుతారు. వాక్యాన్ని చదువుదా, ఎందుకంటే అది ఆయన వాక్యము కాబట్టి. అయితే దాని సందర్భ వాస్తవికతను దేవుని వల్లనే పొందుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుండి ప్రారంభించి 32వ వచనముతో కలిసి చదువుకుందాం. యోహాను బాప్తిస్మితిచున్న యోర్దాను నదికి ఆవరణ బేతనీలో ఈ సంగతులు జరిగను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. నా వెనుక ఒక మనిషిని వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు అని నేనెవరి గురించి చెప్పేదనో ఆయనే ఈయన. ఆయన నాకంటే ముందటివాడు, నేనాయనను ఎరుగునైతే, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మితుచు వచ్చితనని చెప్పాను. యోహాను సాక్ష్యమితుచు, ఆత్మ పౌరు వలె ఆకాశమును దిగివచ్చిన చుచ్చితని, ఆత్మ ఆయన మీద నిలచను. 32వ వచనము ఆఖరి వచనం మరలా చదవాలని ఆశిస్తున్నాను. యోహాను సాక్ష్యమితుచు, ఆత్మ పౌరు వలె ఆకాశమును దిగివచ్చిన చుచ్చితని, ఆ ఆత్మ ఆయన మీద నిలచను. వాక్యానికి ప్రభు తన ఆశీర్వాదాన్ని జోడు చేయను కాక సాధ్యమైనంత మట్టుకు ప్రతి మాటను మీరు పట్టుకోవాలని ఆశిస్తున్నాను. అక్కడ ఆ వెనుకాల ఉన్నవారు నా మాట ఆలకించగలుగుతున్నారా? సరే, ఆ వెనుకాల ఉన్నవారు అలాగైతే మీరు చేయి చూపించండి, మంచిది. ఈ ఉదయం వేళ ఒక ఉపమానముగా మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. సంఘం అంటే అనుబంధము లేని వ్యక్తి సహా అర్థము చేసుకునేలాగున మాట్లాడాలని ఆశిస్తున్నాను. మనలను మనము సరి చేసుకోవడానికి సంఘానికి మనం వస్తుంటాము. మనలను మనము మంచివారిగా తయారు చేసుకోవడానికి మనం వస్తుంటాము. ఒక మంచి క్రైస్తవునిగా ఉండటం కొరకు, మంచి పౌరునిగా ఉండటం కొరకు, మంచి తండ్రులుగా అగ్గుడు కొరకు, మంచి తల్లిగా ఉండటం కొరకు, ఇంటి ప్రక్క మంచి పొరుగు వారిగా ఉండటం కొరకై మనం వచ్చుచుంటాం. మనము చేరి ఆయన నామమును ఏదైనా అడగాలని యేసు చెప్పినారు కనుక మనము చేరి అలాగుంటాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినప్పుడు మనం అలా ఉంటామో ఆయన మనతో ఉండి అనుగ్రహము చూపుతాడు. సంఘములో ఉండి ఔన్నత్యతను పొందుకుంటాం. అదు దానికంటే నేడు మరొక మంచి కార్యం వేరే ఎక్కువైన స్థానం ఇంకోటి లేదు. మన గ్రహాన్ని విశాలపరచుకోవడం కంటే ఇంకొకటి లేదు. అట్టి దాని కొరకే నేను ఉన్నాను అని చెప్పేవారు చూపించండి. నాకు మంచి వివేకము కావాలి. ఇంకో రీతిగా మంచి వివేచన మనం సంపాదించలేము. దైవ వివేకం మనం పొందుకోవాలంటే అది దేవుని వాక్యం నుండే పొందవలసి ఉంటుంది. ఆకలి గులిగిన ఆత్మలకు ఆహారంగా దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహించున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వాక్యము ద్వారానే మనను పోషించుకునే కొరకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉన్నారు. చూశారా? దేవుని వాక్యాన్ని స్వీకరించి మన అవసరతను బట్టి మనకు పంచిన కొరకే పరిశుద్ధాత్మ పంపబడేను. అటువంటి ఏర్పాటు దేవుడు మనకు దయచేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరి మీకు ఆయన మనను పోషించును. మనమాయన మేపు గొర్రెలము. గొర్రెల గురించి మరికొద్దిసేపు మాట్లాడబోతున్నాను. మనము దేవుని యొక్క మూడు విధాలైన ప్రాణులమై ఉంటున్నాం. ఆయన మనపైన సంపూర్ణ స్వాధీనత కలుగున్నప్పుడు ఆయనే మనల్ని నడిపించును, ఆయనే మనపై నాయకత్వం వహించును. ఆయన యేసును లోకానికి పంపి ఉన్నప్పుడు అది దేవునికి ఎంతగానో ప్రీతికరమైనది. ఒక జంతువునకు ప్రతినిధిగా ఆయన్ను పంపించుట అది ఆయనకు ప్రీతికరమైన విషయమై ఉంటున్నది. ఆ జంతువు గొర్రెపిల్ల. అదిలో ఆ ఏదైన తోటలో యేసుక్రీస్తు మొదటి రాకడకు ముంగుర్తుగా క్రీస్తు మొదటి రాకడకైన ముంగుర్తుగా ప్రత్యామ్నాయ అర్పణగా గొర్రె పిల్లలను దేవుడు అర్పణ చేశాను. క్రీస్తును ఒక పశువు వలె లేకుంటే ఒక జంతువు వలె అలా ఎందుకని దేవుడు ముంగుర్తుగా చేసుకోవాలి అని తరచుగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆయన గొర్రె పిల్లలు ఎందుకు ఎన్నుకోవాలా అనే విషయం దాని కారణాలు మనం తెలుసుకుంటాం. భూమిపై ఉన్న సకల జీవులన్నింటిలో కూడా గొర్రె పిల్ల ఎంతో సాధు అయిన జంతువు. గొర్రె పిల్ల కంటే సాధు అయినది దీనత్వం గల జంతువు ఇంకొకటి లేనేలేదు. ఎంతో అమాయకమైన జీవి, తనకు తానుగా రక్షించుకోలేనిది. అది క్రూర స్వభావం కలది కాదు, ఎంతో సాధు అయినది, సాత్వికమైనది, అల్ప ప్రాణీయ జీవి. దేవుడు క్రీస్తును లోకానికి ప్రతినిధిగా పంపినప్పుడు ఆయనను గొర్రెపిల్లగా పోల్చాడు. ఆకాశములో ఉండి తండ్రిన దేవుడు అగు యెహోవా ఆయనకు ఆయనను పోల్చుకునగా ఆకాశము దిగిరే పక్షులన్నింటిలో కూడా సాధువైన పక్షులకు పావురముతో ఆయన పోల్చుకున్నాడు. పావురము పావురం కంటే దినత్వం గల పక్షి ఇంకొకటి లేదు. అడవిలో జీవించే వారిని గూర్చి పక్షుల జీవనావధిని గూర్చి నేను చదివాను. ఆకాశమందు దిగిరే పక్షులన్నింటిలో కూడా పావురం ఎంతో వింతైన పక్షి. ఆవురము అనురాగపూరితమైన పక్షి. ఆవురము ఒక సాధు అయిన పక్షి. ఆవురానికి చేదు పిచ్చు ఉండదు. పక్షి జాతులన్నింటిలో కూడా చేదు అని ఆ పిచ్చు లేకుండా ఉండే పక్షి అది ఒక్కటే. చేతనే ఆవురు పక్షిని ఆహారం విత్తనము తినేదై ఉంటుంది. ఆ ఓడలో ఒక పావురం ఉన్నది. మేక స్థలంలో బైబిల్ గ్రంథంలో పావురాన్ని పోల్చి చూపించబడి ఉన్నది. అది పరిశుద్ధాత్మక సూచన. అనేక స్థలాలందు బైబిల్ గ్రంథములో పావురం క్రీస్తుకు పోల్చబడి ఉన్నది. ప్రకటనలోను ఆరంభకరమైన ఆదికాండం వరకును పావురమే ఉంటున్నది. ఆదికాండ గ్రంథమందు పావురము మిగతా ఎగిరే పక్షులతో కలిసి కోళ్ల గుటిలో కూర్చున్నది. వాటిలో ఒక్కటి కాకోలము, మరొకటి కాకి. ఇనాధీనమైన పక్షుల్లో కాకి ఒక్కటి. మనం ఎరిగిన వాటన్నిట్లో హీనమైన పక్షుల్లో ఒకటి కాకి, మరొకటి పాలపిట్ట. కాకి ఎక్కువ కాలం జీవించే పక్షి. అది అనగా కాకి 200-300 సంవత్సరాలు జీవిస్తుంది. చిలుక దానికంటే ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. అయితే పావురము కాకి చచ్చిన శవాలపై కూర్చుండి దాన్ని భుజిస్తుంది. చచ్చిన శవాల దగ్గర పావురం అనేది ఉంటుంది వెన్నడు గమనించలేవు. అది ఎక్కడ నిలవలేదు. దాని యొక్క దుర్గంధం దగ్గర అది నిలవలేదు. అట్టి దాని వల్ల దానికి జబ్బు కలుగుతుంది. ఉరిగిపోయి కంపు కొట్టే వాడి వద్ద అవి నిలబడలేవు. అవి దానికి నిలబడలేదు. అందుకని దానిని తినలేదు. అలాంటి తిన్నట్లయితే తక్షణమే పావురు యొక్క ప్రాణం అది తీసేస్తుంది. ఎందుచేతనగా చేదు పిచ్చులో నుండి ఊరి వచ్చే పైచ్య రసము ద్వారా ఆహారం జీర్ణమైపోతుంటుంది. ఇలాంటిది జరుగుట కొరకై ఆ చేదు పిచ్చు అతను లేనట్లయితే అది పావురాన్ని చంపేస్తుంది. పావురు ఎప్పుడు కూడా స్వచ్ఛమైన పరిశుద్ధమైన వాడి దగ్గరే ఉండుట నీవు గమనించగలవు. కాకి వేరే తరహానికి చెందినది. కనుక గమనించు, కాకి వేషధారికి చెందినవాడుగా ఉంటున్నాడు. చచ్చిపోయిన శవాలపైనే కాకి కూర్చొని తనకిచ్చ వచ్చినంత దాన్ని తినివేస్తుంది. ఆ తర్వాత ఎగిరిపోయి పొలములోని గోధుమలు కూడా తింటుంది. అయితే పావురము గోధుమలను తిని మరలా ఎగిరిపోయి చచ్చిన శవాలపైనే రాలవు. అలాగే వేషధారి కూడా మంచి వాటిని, చెడ్డవాటిని, ఆత్మ సంబంధమైన వాటిని తినేవాడు వేషధారైన మనుష్యుడు. నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు చెడు విషయాలను సహించలేడు. అయితే మంచి వాటిని మాత్రమే భుజిస్తాడనగా స్వీకరిస్తాడు. దాన్ని గమనించు. ఆత్మశాలకు వెళ్లి నాగుడు స్థలాలకు వెళ్లి వ్యక్తిని అలాంటి వారే నీవు చూచినప్పుడు అతను వెళ్లి పాపంలో జీవించి తిరిగి మంత్రంలోనికి వచ్చి భక్తుడు వలె కేకలు వేయవచ్చు. ఏంటది? అత్తివాడు వేధులను దొడ్లను ఊడ్చే పాకివాడు. మంచి వాటిని చెడ్డ వాటిని కూడా భుజిస్తాడు. అయితే నిజమైన క్రైస్తవుడు అలాంటి వాటిని ఎప్పుడూ సహించడు. ఎందుకనగా అతడు మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడు కాబట్టి ఆ క్షణమే అవి అలాంటి తలంపులతో కూడినవి కూడా అతన్ని గద్దించును. తన తలను మరొక వైపు తిప్పుకుని ఇంకో దాని వెళ్లి వరకు అవి అతన్ని గద్దించును. ఓ ఎంత అద్భుతకరమైన చిత్రం ఇది! గొర్రెపిల్ల ఎంతో సాధు స్వభావమైన జీవి. అది తనకు తానుగా సహాయము చేసుకోలేదు. అది తనకు తానుగా సహాయము చేసుకోలేదు కనుక అది తనపై తాను ఆధారపడేది కాదు. నేను కాపలా తిరిగి వచ్చుటకు వెళ్లే సందర్భాల్లో ఒక పచ్చిక బయల గుండా నేను వెళ్తూ ఉండేవాడను. ఆ గొర్రెపిల్లని విడిచిపెట్టి మిగతావన్నీ ఎలాగో అక్కడ నుండి వెళ్లిపోయినవి. అది ఒక ముళ్ళ కంచెలో తగులుకుని శరీరం అంతా గాయాలైపోయినది. పాపం ఆ చిన్న గొర్రెపిల్ల అక్కడే ఉండి రక్తము కారుకుంటూ అరుస్తూ ఉంది. నేను అక్కడికి వచ్చి చూచినప్పుడు అరమైల దూరం వెళ్లిపోయినవి ఆ గొర్రెల మందంతా. కాళ్ళెక్కడ విడిపించకూడడానికి అక్కడే ఉండజేటైతే వెంటనే కాకులు వచ్చి దాని కళ్ళు పొడిచేస్తవి. నేను దాన్ని అక్కడ నుండి విడిపించి నా చెక్కలోకి ఎత్తుకున్నాను. నాను అని అనలేదు, మెదలకుండా ఉండిపోయినది. నా చెంకలోకి దాన్ని ఎత్తుకున్నాను. ప్రథమంగా మానవుని హస్తాలు దానిపై ఉండుట బహుశా అదే ప్రథమమేమో. అయితే అది ఎంతో నెమ్మదిగా ఉండిపోయినది. అది నడిపించబడటానికి ఇష్టపడుతుంది, సహాయం పొందడానికి అది ఆశించింది. అది మీరు గ్రహించాలనుకుంటాను. మరి ఎదిరించడానికో తిరిగి తనుడుకో లేక కరచుడుకో అది ప్రయత్నం చేయలేదు. గొర్రెపిల్లలు ఎదురు తిరిగి తన్నవు, అవి కరవు, ఎంతో తగ్గించుకుని ఉంటవి. ఈ చిన్నదాని ఎత్తుకుని మిగతా వాడన్నిట్లో కలిపి వేశాను. కొన్ని నిమిషాలకు దాని తల్లి వచ్చేసి ఎంతో సంతోషించినది. దేవుని గొర్రెపిల్లకి ఎంతటి సాదృశ్యమైనదో చూడండి. గొర్రెలు వధించడానికి వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పంపే ముద్దు దగ్గరకు గొర్రెలు నడిపించేది ఎవరో తెలుసా? మేక. నరికే స్థలం వద్దకు గొర్రెపిల్ల నడిపించేది మేక. నరికే స్థలం వద్దకు గొర్రెపిల్ల చేరుకునేసరికి అది ఎగిరి అవతలకు వెళ్లిపోతుంది. వారు ఇలా చెప్తారు, మేకను చంపేటప్పుడు అది తన్నుతూ గందరగోళం కలుగు చేస్తుంది. చూశారా? ఆ విధంగా దయ్యము కూడా చేస్తుంది. హీనాధీనమైన విషయాల్లోకి దేవుని బిడ్డలను అది నడిపించినప్పుడు అది చనిపోయే తరుణం ఆసనము కాగానే నిజంగా గందరగోళ తుఫాను కలుగు చేస్తుంది. అదే దయ్యము చేసే కార్యం. అలాగే ఒక పర్యాయం, షోకులాడైన ఒక చిన్న అమ్మాయి లేక ఒక హెచ్చైన స్వభావం ఒక అబ్బాయి సిగరెట్ కట్టలు పట్టుకుని విస్కీ బుడ్లు చేత పట్టుకుని గొర్రెపిల్లాంటి ఒక అమ్మాయిని ఒక చిక్కుల్లోకి నడిపిస్తారు తప్పుడు మార్గములోకి. హోపలే బాగుంది, తంగము చుట్టూ ఉన్న ఆ మంచి మంచి వారిని కూర్చి ఏమీ అలదు. అయితే ఒక కాలన మరణం ఆ ఎవరిని ఢీకుడు కాక సంధించుడు కాక అతడు కేకలు పెడుతూ బెబ్బేలుతూ దేశమంతటా ఇలా జరుగుట మీరు వింటారు. అలాగే దయ్యము చేస్తున్నది. అయితే గొర్రెపిల్ల ఎంతో సాధువైన జీవి, దానిని ఒకరు నడిపించవలసి ఉంటుంది. దేవుడు క్రీస్తును గొర్రెపిల్లగా పోల్చి ఆయనను పావురుగా పోల్చుకున్నాడు. ఆ దినాన యోహాను యేసు యోర్దాను నదిలో బాప్తిస్మ ఇచ్చుండగా ఎన్నడూ సంభవించినటువంటి మహత్తర సంఘటన అక్కడ సంభవించినది. అది ఎంతటి మనోహరమైనదో గమనించు. భూమిలోని సకల జీవుల్లో సాధువైన గొర్రెపిల్ల, ఆకాశమునికి ఎగురు సమస్తమైన పక్షులలో సాధువైన పావురము. ఎన్నడైనా ఏకబోటుకు అదొక్కటే మార్గము. పావురము గొర్రెపిల్ల మీద రావుటకు అదొక్కటే మార్గము. ఆవురము దిగి వచ్చినప్పుడు యోహాను యేసును చూచి ఇగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని అతను చెప్పాడు. ఆత్మ పౌరు వలె ఆకాశమును దిగి వచ్చిన చుచ్చుతని ఆత్మ ఆయన మీద నిలచెను అని సాక్ష్యమిస్తున్నాయని యోహాను చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, అక్కడేనే ఉన్నావు. ఆవురము గొర్రెపిల్ల ఏకమై ఉన్నవి. దేవుడు మానవుడు ఒకటై ఉండిన ఘడియ, ఆకాశము భూమి కౌగులించుకునే ఘడియ. హల్లెలూయా, దేవుడు శరీరధారి అయిన ఘడియ. అదే దేవుడు ఆత్మ రూపము దిగివచ్చి నరరూపుడై మన మధ్య నివసించిన ఘడియ. నిత్యత్వమంతా ఒకదానికొకటి కౌగులించుకునే ఘడియ. ఆదాము అనే పడిపోయిన ప్రజలు యెహోవా దేవుడు నత్తి దేవదూత ఒక చోట చేరుకునే ఘడియ. దేవుడు నరుడు ఒక్కడై పోచుండగా ఆ మహా జ్ఞాపకార్థ దినాన యేసుకు యోహాను బాప్తిస్మిచ్చెను అని తోడేలైనట్లయితే అధరమైన కూతలతో ఉన్న పావురము ఆ తోడేల ప్రక్కన ఎన్నడూ నిలబడి ఉండలేదు. సంజ చీకటి వేళ ఆ కూర్చొని కూ అని అరచే పావురపు స్వరము వినుడు ఎంతటి ఆహ్లాదకరమైన విషయము. నేను నా భార్యను బిడ్డను పోగొట్టుకున్న తర్వాత నేనేమి చేస్తున్నది ఇతరులెవరూ తెలుసుకోకూడదని అనుకున్నాను. నేను నా పాత కారు నడుపుకుంటూ రోడ్డుకు అవతల ప్రాంతానికి వెళ్ళొచ్చు. ఫ్యామిలీ సమాధుల తోడ దగ్గరికి వచ్చు, అక్కడ ఒక చెట్టు పైక కూర్చొని సమాధి వైపే చూస్తూ ఉండేవాడను. నేను మరవలేకపోవచ్చుంటని, నేను భరించలేకపోవచ్చుంటని. అక్కడ పాతి పెట్టిన 8 నెలల వయసు గల నా చిన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉండేవాడను. తన చిన్న చేతులను పైకెత్తుకుంటున్న దగ్గరికి ఎలా వచ్చేది. నేను మేలమూది ఏదో చెప్తుంటే గుగు అంటూ తన చిన్న హస్తాలు చాపేది. ప్రత్యేకించి సాయంకాల వేళలో నేను అక్కడ కూర్చొని ఉండేవాడను. ఆ పొదలో ఒక వృద్ధ పావురము కూర్చొని అక్కడ ఉండేది. అది కూత కుస్తూ ఉంటుండేది. అయ్యో, నా బిడ్డ యొక్క నిత్యమైన ఆత్మ తిరిగి వచ్చి నాతో మాట్లాడుతున్నదా అని నేను ఆశ్చర్యపోయేవాడను. పావురపు కూత కంటే మధురమైన స్వరం మరొకటి లేదు. ఎంతటి ముద్దుగా ఉంటుందది. అది శుభాకాంక్షలు తీసుకొస్తుంది, ఎంతో సమాధానించుటకు ప్రయత్నిస్తుంది. లేకుండా లేచి నేను నివసించే ఆ అడవుల పొదల్లోకి వెళ్తూ ఉండేవాడను. వింటానికి అది ఎంత సమాధానకరంగా ఉండేది. ఎత్తైన ఆ చెట్టుపైన కూర్చొని ఆ పావురాలు కూ అని కూస్తూ ఉండేవి. నిన్నటి దినాన సోదరి కాక్స్ గారింట్లో ఒక పెద్ద తల్లి పావురానికి 2 చిన్న పిల్లలున్నవి. భవనంలో ఆ పైన ఎత్తైన స్థానాన్ని నివాసం ఏర్పరచుకున్నవి. అందుచేత పిల్లలు అక్కడికి చేరుకోలేవు. తల్లి పావురం వాటిని పోషిస్తుంది. అవి దిగివచ్చి వాటిని చెట్టు మీద ఎక్కించి ఒకటికొకటి మెడల్ని కరుచుకుంటూ హూ అని కూస్తూ దినమంతా ప్రేమ కలుగు చేసుకుంటూ ఆ 2 సాధువైన పావురాళ్ళు అలా ఉంటవి. పావురము ఎంతో అనురాగమైన పక్షి. దేవుడు ఎంత ఘనుడా అని నేను తలుస్తూ ఉంటాను. పావురమైన దేవుడు మానవాళితో ప్రేమ కలిగి ఉంటాడు. దేవుడు ప్రేమించాలని కోరుతాడు. దేవుడు నిన్ను ప్రేమించాలని కోరుకుంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన అద్వితీయ కుమారుడు అనుగ్రహించను. ఆయన శ్వాసము చోడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. నభులకు స్తోత్రములు కలుగును కాక. దేవుడు ప్రేమను కృంభరింపకోరి ఒకదాని ప్రేమగల దానిగా చేయగోరుతాడు. ఆయనలాగా సాధు అయిన దానిని ఒకదాని చేయగోరుతాడు. ప్రేమించుదానిగా ఆయన చేశాడు. ఆయన స్వభావమే కలదానిగా ఒకదాని ఆయన చేశాడు. నీ స్వభావానికి అనుకూలము కాని దానిని నీవు ప్రేమించలేవు. ప్రేమ ప్రేమతో ఐక్యత కలుగుతుంది. భార్యాభర్తలు వారి యొక్క వర్గానికి చెంది ఉన్నప్పుడు వారిని ఒకరు ఒకరు ప్రేమించుకోవలసి ఉన్నది. కుటుంబము వారి యొక్క వర్గానికి చెంది ఉన్న వారైనప్పుడు వారొకరినొకరు ప్రేమించుకోవలసి ఉన్నది. ప్రేమించవలసింది ఒకటి ఉన్నది. నీవు అన్ని చోట్ల గాలింపు చేస్తావు. నీవు ప్రేమించిన అమ్మాయిని నీ భార్యగా చేసుకుంటావు. ఆమె పరిశోధన చేస్తుంది. ఆమె ప్రేమించు వారిని భర్తగా కోరుకుంటుంది. అలాగే దేవుడు పరిశోధించి ఆయన ప్రేమించు ఆత్మను ఆయన కోరుకుంటాడు. ఉచిత భూమిపై ఆయన తనకు తానుగా సాధువైన పావురుతోనూ సాధువైన గొర్రెపిల్లతోనూ పోల్చుకున్నాడు. గొర్రెపిల్ల ఎప్పుడైనా ఒక్క నిమిషం గుర్రు పెట్టి తోడేలు స్వభావాన్ని స్వీకరిస్తే ఆ పావురం తాక్షణం ఎగిరి పారిపోతుంది. గొర్రెపిల్ల ఎప్పుడు కూడా తనకు తానుగా ఏ విధమైన హెచ్చుకు భావాలు కలిగి ఉండదు. గొర్రెపిల్లలో మరొక విషయం ఏంటంటే అది తప్పిపోయినదా, అది ఇక నిస్సహాయ స్థితిలో పడిపోతుంది. గొర్రె తప్పిపోయిన మార్గమును తెలుసుకోలేదు, అందుచేత మేక దాని మనములోనికి నడిపిస్తుంది. గొర్రె తాను తప్పిన మార్గము తెలుసుకోలేదు, కారణము చేతనే దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చున్నాడు. మనము తప్పిపోయావా, తప్పిపోయున్నామే. అలాను మనము కనుగొనటానికి వేరే దారి లేదు, అది చేయటకు ఒకే ఒక మార్గమున్నది. అదేదనగా మంద కాపరికి మనను మనము అప్పచెప్పుకోవడమే. ఆయన నడిపించును. నేను గొర్రెపిల్లను గొర్రెను గమనిస్తున్నప్పుడు లేక గొర్రెపిల్లను పావురాన్ని గమనిస్తున్నప్పుడు అవి రెండు ఒకటిగా నిర్మాణమై ఉన్నవి. ఇప్పుడు పావురము దేవుని కుమారుడైన గొర్రెపిల్లని ఎలా నడిపించున్నది గమనించు. ఆయన వాతకు తేబడబోతున్నాడని, ఎంతటి దీనుడని ఆయన ఎరిగి ఉండెను. తన తృప్తి కోసము తనకు తాన ఏమి చేసుకొనక ఆయన ఎంత దీనుడై ఉన్నాడో. మొదటిగా తండ్రి నాకు కనపరచినది ఏమి చేయను, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పి ఉన్నాడు. గొర్రెపిల్లకు వచ్చి మరొక విషయం ఏంటంటే గొర్రెపిల్ల తన హక్కులను తాను సమర్పించుకోవడానికి ఇష్టపడుతుంది. గొర్రె పిల్లలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే అనేక సార్లు మన హక్కులను మనం అప్పచెప్పుకుంటే అనుమతించాము. మన హక్కులను మనము తప్పుల వల్ల పోగొట్టుకుంటాం. ఓ సోదరుడా, నాకు హక్కు కలదు అని మీలో అనేకులు చెప్పవచ్చు, వస్తుమే. అయితే మీ హక్కులను మీరు ఇష్టపూర్తిగా మీరు పోగొట్టుకుంటున్నారు. దేవుడి మిమ్మల్ని నడిపించగలందు కొరకై మీ హక్కులను మీరు ఇచ్చుతున్నారా? గొప్ప గుంపులలో నేటి మన సంఘాల్లో మనము చూస్తున్న సంగతి ఇదే. దేవుని గొర్రెపిల్ల యొక్క సాధుత్వము, మనము గొర్రెపిల్లై ఉంటున్నాం, అన్నిటిలోనూ గొర్రె పిల్లలమై ఉంటున్నాము. ఆ హితు ఉచితనే అలాంటి గుణగణాలని మనము ఎందుకున్న వెంటనే పరిశుద్ధాత్మ భావులు బయటకు వెళ్లి పారిపోతున్నారు. దేవుని గొర్రెపిల్ల హొడేల వలె తన మొదటి గురును పెట్టిన వెంటనే లేక సాధువైన పావురము లక్షణములకై దానికి వ్యతిరేకమైన ఏమైనా చేసినట్లయితే పావురం విడిచి ఎగిరిపోతుంది, నిమిషములో విడిచి వెళ్తుంది. ఆ కారణము చేతనే ఈనాడు మనం ఆశ్చర్యపడుతుంటాం హెల్త్ కోసం సంఘాల గురించి సంగతి ఏంటి అని. ఎందుచేతంటే హరే స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము కాబట్టి, ఆ హక్కులే మాకు కావాలి అనే స్వభావాన్ని మనము కలిగి ఉన్నాం. మనం ఎరిగిన మంచేదో అదే చేస్తున్నాము. మనం గర్విష్ఠమైపోతున్నాం, మనం విరోధమైపోతున్నాం, అలక్షణ పనులుగా ఉంటున్నాం, ఉద్రేకానికి తావిస్తున్నాం, స్వార్థానికి అనుమతిస్తున్నాం. ఒక గొర్రెపిల్ల ఓ సమయం వచ్చినప్పుడు తనకున్న ఉన్ని అంతా ఇచ్చేస్తున్నది, అది దాని హక్కు. తనకు తనదైన ఆ ఉన్ని బొచ్చును ఉంటుంది. వారా గొర్రెపిల్లను తీసుకుని మొద్దుల మధ్యకు నెట్టేసి కాళ్ళు కట్టేస్తారు, అది ఎదురు తిరిగి తన్నదు, గడబిడలు చేయదు. నీవు అతని హక్కును తీసివేస్తావు ఎందుకంటే అది గొర్రెపిల్ల కాబట్టి, ఏమీ చేయలేదు ఎందుకంటే అది దాని స్వభావం కాబట్టి. ఒక్కసారి క్రైస్తవుల దారికి నీవు అడ్డురా, అప్పుడు అతను గొర్రెపిల్ల అయింది లేక మేక అయింది నీవు తెలుసుకుంటావు. ఒక్కసారి అడ్డికలకు చేయి, అతను ఏమైంది నీకు అర్థమవుతుంది. ఆ కారణము చేతనే నేటి దినాన మన సంఘాలు వారు స్థితిగతులెట్టువో అట్టి స్థితి కలిగి ఉన్నవి. స్త్రీలు పురుషులు కలిసి ఒకే రీతిగా ప్రవర్తిస్తుంటారు కానీ దేవుని గొర్రెపిల్లగా ప్రవర్తించరు. వీధుల్లో వారు వెళ్ళి నీవు చూసినట్లయితే పొట్టి చుట్టాలు కత్తిరించుకున్న వెంట్రుకలు జనపాల జుట్లతో ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితము అలాంటివి అలాంటి కార్యాలు కనిపించేవి కావు. సంఘము ఈ స్థితి ఎందు ఉన్నదని నీవెందుకు ఆశ్చర్యపోతావంటే ఎందుకనగా మృతాన్ని కలిగి ఉండకు బదులుగా మేక లేకుంటే తోడేలు స్వభావాన్ని నీవు స్వీకరించావు. అది నా భాగ్యం అని వనవచ్చు, అది నీ భాగ్యము అని నాకు తెలుసు. క్షౌరం చేసేవాడు వెంట్రుకలు కత్తిరి చేస్తాడు, క్షౌరం చేసేవాడు కత్తిరించేంత వరకు నాకిక హక్కేమి ఉండదు. అది నీ అమెరికా ధన్యత. కొన్ని పిల్లవలే అది వదులుకోవడానికి నీవు అంగీకరిస్తున్నావా? నిన్ను నీవుగా అర్పణ చేసుకోవడానికి అంగీకరిస్తున్నావా? స్త్రీలైన మీరు ఈ మధ్యనే మీరు వీధుల్లో నడిచి వెళ్తున్నప్పుడు నేడు దినాన స్త్రీలు వస్త్రాలు ధరించడం ఎంతో పరిహాసాస్పదమైన విషయంగా ఉంటుంది. ఇస్రాయేలు మెథడిస్ట్ వారిని కూర్చొని మాట్లాడటం లేదు, పరిశుద్ధులుగా పిలుచుకునే స్త్రీలైన మిమ్మల్ని కూర్చొని మాట్లాడుతున్నాను. నడి బజారులో వెళుతూ నా కారుకు ఎదురు భాగాన చిన్న సిలువ వేలాడుతూ ఉంటుంది. ఒకరు నాతో ఇలా అన్నారు, అది కథోలిక్ వారి చిహ్నం కదా అని. సిలువుని గుర్చి ఆ స్వయిష్ణత కథోలిక్ ఎప్పుడూ పొంది ఉన్నారు? ఎన్నడూ లేదు. అది కథోలిక్ వారి విశ్వాసం యొక్క చిహ్నం కాదు, క్రైస్తవ విశ్వాసం యొక్క చిహ్నం. అది చచ్చిపోయిన ఒక భక్తుడు మరియా లేక వారు ఆరాధించే చనిపోయిన వారిలో ఒకరు కథోలిక్ వారి విశ్వాసం. మేము చనిపోయిన వారిని ఆరాధించము, సెయింట్ సిసిలియా అలాంటి మొదలగు వారిని మేము ఆరాధన చేయము. అది కథోలిక్ సిద్ధాంతం. ఆత్మలు వాటికి సంబంధించిన వాటి ఉన్నత శ్రేణి అది. సిలువ చనిపోయి తిరిగి ఎవరు లేచారో ఆయనకు దృష్టాంతమైన గుర్తై ఉంటున్నది. నేను అన్నాను, పేదలలో చూదుడు కొరకు నేను ఆ దారిని ఎక్కడ ఉంచాను. 25-30 సంవత్సరాల క్రితము నేను సంపూర్తిగా గుడ్డివాణిగా ఉంటుని ఆయన నా కన్నులను స్వస్థపరిచినట్టయితే మంచి వాడినే నేను చూస్తాను అని దేవునికి వాగ్దానం చేశాను. నీవే స్థలంలో చూచినప్పటికీ అనంత ఎంతో భక్తిహీనతతోనూ సగం వస్త్రాలు ధరించిన స్త్రీలు, ప్రతి స్థలంలో చావడిలలో వస్త్రహీనులైన స్త్రీలు అలాంటిది చూచుటకు బదులుగా సిలువను చూస్తాను. నాకై క్రీస్తు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటాను. కార్యానికి సంబంధించినది నా తల త్రిప్పేసుకుంటాను. హల్లెలూయా. అక్కడ ప్రజలు ప్రెస్బిటేరియన్లని కేథోలిక్లని చెప్పలేదు, వారు పెంతికొస్తు వారని. ఆమేన్. సోదరుడు నహం, అది నా హక్కు అని నీవు చెప్పవచ్చు. అవునవును, ఏమి గొర్రెపిల్లవైతే నీ హక్కుని వదులుకోవలసి ఉన్నది. నీవు ఆ విధంగా నటిస్తూ వెళ్తుంటే అశుద్ధాత్మ సాధువైన భావన వెంటనే నిన్ను విడిచి వెళ్లిపోతుంది. ఆమె అపకీర్తి పాలవదు. లేదు లేదండి, నీవలాగే నటిస్తూ అశుద్ధాత్మ కలిగి ఉంటావని నీ వెన్నడు తలంచకు. నీవది చేయలేవు. ఆయన గ్రంథం అలా ప్రబోధిస్తుంది. నిన్ను నీవుగా వదులుకోవలసి ఉంటుంది. మిగతా స్త్రీలంతా చేస్తున్నారని చెప్పవచ్చు. ఋషుడా, నీవు బలహీనమైన నీవు, గుండెల్లేని నీవు, చేతగాని వాడవై నీ భార్య అలాంటి కాయలు చేయడానికి అనుమతిస్తావు. నీవెవరైనది బయటపడుతుంది. ఆ కారణము చేతనే నీవు పరిశుద్ధాత్మను పొందలేదు. నీవు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావని చెప్పుకున్నప్పటికీ, లేకుంటే ఆమెతో నీవు జీవించిన కాలం ఎలాగైనా ఆమెను ఒక గౌరవ స్త్రీగా నడిపించడానికి నీకు తగిన బలము అవసరమై ఉండవలసినది. ఆమేన్. అది పాతకాలపు అలవాటుగా కత్తిరించే వాటిని అనిపించవచ్చు. అయితే అది నేటి సంఘానికి అవసరమై ఉంటున్నది. పరిశుద్ధాత్మ కలిగి వేయడు పాతకాల పద్ధతి. పరిశుద్ధాత్మను బట్టి వెళ్ళాలదీసి ఎండబెట్టుట అవునది నిశ్చయమే. ప్రపంచం ఎట్టి స్థితులతో కలిసిపోయిందో, ఏ విధంగా వీధులు లేక వెళ్లి నెలకి సాగించడం, బుధవారం రాత్రి మందిరానికి వెళ్లకుండా ఏ విధంగా నీ తలను టెలివిజన్ కు ఆనించి అలా ఉండడం, డేవిడ్ క్రూకెట్ ఎవరైనది దేశమంతటా ప్రతి చిన్న కుర్రవాడు ఎలా ఎరిగి ఉన్నది. 3 సంవత్సరాల వయసులో అతడు ఒక ఎలుగుబడిని చంపాడను. ఊరికి అబద్ధం. అది అబద్ధం అని మీకు తెలుసా? దాని గురించి చెత్తంతా మీ పిల్లల తలల్లో ఉండేలాగా మీరు చేస్తారు. యేసు క్రీస్తుని గురించి నూటికి ఏ ఒక్కరికి కూడా ఏనాడు తెలియదు. దానికి కారణం లోకమెంత కలుషితమై పోడు చేతనే. ఈ దేశం ఎంతో పరిహాసాస్పదముగాను దేవునికి ఎంతో దూరమైపోయినది, పరిశుద్ధాత్మను తృణీకరించినది. ఓ దేవి అనవచ్చు, నేను మందిరానికి వెళ్లి కేకలు వేస్తానని అనవచ్చు. సాధువైన దేవుని గొర్రెపిల్ల నీ హృదయాన్ని సరిచేసేంత వరకు, నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి మార్పు గల మనిషిగాని నడిపించే వరకు, క్రైస్తవ్యాన్ని లేనిదాన్ని ఉన్నదానిగా అనుకరణ చేయడం వల్ల ఏమీ లాభము లేదు. అది నీవు పొందవలసి ఉన్నది. ఆమేన్. ఈ మధ్యనే నేను ఒక వ్యాధిగ్రస్తుని సందర్శించాను. అక్కడ ఒక స్త్రీ పండుకొని ఉన్నది. అక్కడ చిన్న ఆస్వాల్ తల మీద టోపీ పెట్టుకుని లోనికి వచ్చి, మమ్మీ భోజనం సిద్ధంగా ఉందని చెప్పాడు. ఆమె చెప్పింది, బుజ్జినాన్న ఈ ఉదయాన భోంచేయటకు సమయం లేదే అని అన్నది. ఇలా చెప్పాడు, కొంత శాండ్విచ్ రొట్టె కొన్ని నారింజ పళ్ళు సిద్ధం చేశాను అన్నాడు. అతను కొంచెం దూరం వెళ్లి ఒక నారింజ పళ్ళు చేత్తో పట్టుకుని దాన్ని చుచ్చి ముక్కలుగా నొక్కివేస్తూ గట్టిగా గోడకేసి కొట్టేశాడు. దాని రసమంతా కారిపోతుంది. ఇక్కడ అదే నీకు అవసరమైనట్లయితే నే వెళ్లిపోతాను అనేశాడు. నేలాగ తలంచాను, ఓ దేవా, 5 నిమిషాల వాడున్న పిల్లవాడైతే ఆ అబ్బాయి తటా లాగేసి అతనెన్నడూ ఏనుగునంతగా కుదిర్చి వేసేవాడును. హీన వదనముతో బిడ్డ అక్కడ పడి ఉన్నది. అతనికి అవసరమైనంతా పాతకాలపు అతుకుల్లాంటిది కావాలి. మనకు అవసరమైనంతా మరలా ఒకలాంటి పాతకాలపు ఇల్లే. కొందరు బోధకులైతే వేదిక వద్ద నిలబడి సత్యాన్ని ప్రకటించి అది అక్కడే పెట్టి జారుకుని పోతారు. అది వాస్తవమే. అయ్యయ్యో, చిన్న మేరీ బొమ్మను కాళ్ళు ముక్కు అక్కడ అతికించి వ్యాక్స్ ఫ్యాక్టరీ చెత్తంతా కొద్ది కొద్ది గులాబీ రంగు పెదవులకు వేసి ఆయన తలాతికించి ఇంటిలో ఉండి బయటకు వెళ్తారు. ఎంత హీనమైన విషయం! ఎంత అవిధేయుల పిల్లలు! వారు అలాగే ఉంటారని బైబిల్ చెప్తుంది, వారు అలాగుంటారని లేఖనము తెలియజేస్తుంది. వారు అలా ప్రవర్తిస్తారో, వారేమి చేస్తారో, లోకమందిరి విషయాలు ఎలాగుంటావో చెప్పబడి ఉన్నది. సుచిత్రనిగా వారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు కాబట్టి. కొన్ని సంవత్సరాల క్రితము, ఈ సంవత్సరంతో 50 సంవత్సరాల క్రితం అమెరికాలో పరిశుద్ధాత్మ కృమరించబడి ఉన్నది. పెంతికొస్తు కూడికలైన లాస్ ఏంజల్స్ లోని అదిశా కూటములకు కొద్ది దినాల్లో దాని పండుగ ఆచరింపు నేను వెళ్లబోతున్నాను. వారంతా ఏకంగా అక్కడ కూడుకున్నప్పుడు అక్కడే మొదటిగా పరిశుద్ధాత్మ కృంభరించబడినది. క్రీస్తు ఆ ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ప్రజలెంతో దీనత్వముతోనూ సమాధానముతోనూ ఉన్నారు. వారు దైవిక జీవితం జీవించరి, వారంతా సమర్పణ జీవితం జీవించరి, ఇచ్చుటకు ఇష్టత కలిగి ఉండరి, పరిశుద్ధాత్మ చేత నిర్మించబడి ఉండేది. ప్రజలు ఏమనుకున్నా వారికి అనవసరం. వారంతా పాతకాలము పద్ధతి వారే, ఇచ్చివారు వీరు లేక వారు ఏమన్నప్పటికీ ఆత్మ చేతనే నిర్మించబడుటకు ఇష్టపడి ఉన్నారు. నేడు అబ్బో, మేకప్ డబ్బాలు, పౌడర్ పఫ్లు, పట్టి చొక్కాలు ధరించి వీధుల్లో తిరుగుతాయి. కారణం హీనమైన విషయం. ఆత్మ కలిగి ఉన్నామని తమకు తాముగా చెప్పుకోవడం. నేను భాషలతో మాట్లాడుతున్నా అంటావు, అవును దయ్యము కూడా అది చేస్తున్నది. ఓ నేను కేకలు పెడుతున్నా అంటావు, దయ్యము అది చేస్తున్నది. దేవుడుకు కలిగిన సమస్తాన్ని సాతాను నటించి చేయగలదు, ఒక్క ప్రేమ తప్ప. ప్రేమను మాత్రం నటించలేదు. మొట్టమొదటిసారిగా ఏమి జరుగుతుందో తెలుసా? నీవు ఆ కార్యాలు చేయ ఆరంభించగానే నీవు కడ్డీలను విడిచివేస్తావు, రాజీపడ్డం ఆరంభిస్తావు. ఆ పిదప సంఘము చిన్న చిన్న కొడి కూతలు, బయటకు రాని కుసుకుస శబ్దాలు వారిలో వారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకడు ఇలా అంటాడు, ఫలానా పాస్టర్ గారు ఇలా తెలుసా అని చెప్తాడు, ఫలాని సంఘ పెద్ద ఇలాగు అని అంటాడు. మొదటిగా ఏమి జరుగుతుందో తెలుసా? దానినే అతను ఆలకిస్తావు. కారణము చేత నీకెంతో ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే దయ్యానికి చెవి ఇచ్చావు కాబట్టి. వెర్రీగా కేక వేస్తావు. మృదువైన పావురమైన పరిశుద్ధాత్మ స్వరానికి ఆలకించడానికి బదులుగా అలా చేస్తావు. దేవుని పావురు నిన్ను నడిపించి మార్గము చూయించును, నిన్ను ప్రేమించి ఆశీర్వదించును. ప్రథమంగా చిరుకోపం వచ్చేస్తున్నది, వెంటనే పావురు ఎగిరిపోతుంది. అవును అది నిలవలేదు, దాని యొక్క స్వభావమే వేరు. ఓ అలాంటప్పుడు అది నిలవబడదు. దేవుని పొరుగు వాణి గురించి మాట్లాడుతుంటావు, అది ఎక్కడ నిలవలేదు, అది దాన్ని ఒచ్చుకోజలదు. ఆయన పైకి ఎగిరి విడిచి వెళ్లిపోతాడు, ఎక్కువ కాలం నిలబడలేదు. ఆవురము సాధువైనది, ఆవురము సాత్వికమైనది, దాని లాంటి స్వభావం కలిగి ఉంటేనే తప్ప ఆవురు మరొక దాని మీద నిలవదు. స్త్రీగాను పురుషుడుగా దేవుడు వారిని మార్పుగల స్వభావాలుగా చేయగలడు. నీకు వ్యత్యాసకరమైన స్వభావాన్ని ఆయన దయచేయగలడు. దానికై నేను ఏమి చేయాలి అని నీ అడగవచ్చు. తిరిగి గొర్రెపిల్లగా మారు. కేవలం రెండు జంతువులు మాత్రమే ఒకదానికొకటి ఏకీభించగలవు, అవి ఆవురము గొర్రెపిల్ల. ఆవురము గొర్రెపిల్ల మీద తప్ప మరొక దాని మీద వరలదు. నీవు మేకవైతే మేక స్వభావాన్నిలో నుండి తీసివేసుకో. అవును నీవింకేమన్నా అయితే అది నీ దగ్గర నుండి తీసివేసుకో. నీవు వదలబోదు అయితే, అప్పుడు నగరంలో ఎంతో కఠినంగా నేను బోధించాను, వేల మంది ప్రజలున్నారు అక్కడ, వేదిక పిలిపించాను, పాప రాజ్యానంతా కప్పవేశాను, సమస్తాన్ని చుట్టివేసి అనుకున్నాను. కూటం ముగించబడక మునుపు ఒక స్త్రీ నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది, ఆవిడ, సోదరు బ్రహం, ఈ రాత్రిలో మీరు నన్ను ముట్టలేదు, అందుకని నేనెంతో ఆనందిస్తున్నాను. ఆమె మంచి క్రైస్తవ స్త్రీ కాబోలు అని నేను అనుకున్నాను. మీరు ఈ రాత్రి నన్ను ముట్టలేదు అని చెప్తుంది. సరే అమ్మా, నీవు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావని తెలుసుకుంటుకై నేను నిజంగా ఆనందిస్తున్నాను అని అన్నాను. ఎక్కడగా నడుచుకుంటూ వెళ్లిపోయిందామే, అక్కడ ఒక పెద్ద వయస్కులు నిలబడి ఉంది. చూడండి, ఆమెవరో మీకు తెలుసా అని అడిగాను. అవును తెలుసు, ఆమె నిజమైన క్రైస్తవ స్త్రీ ఉండవచ్చు అని అన్నాను. చూడండి, ఈ రాత్రి ఒక విషయంలో నీవు ఓడిపోయావు. ఆమె వదరబోతు స్త్రీ, ఆమె దేశంలోనే ప్రాముఖ్యమైన వదరబోతు. గమనించారా, అక్కడే నీ ఉన్నావు. అలాంటి విషయాలు నీలో ఉన్నట్లయితే బోధకుడు నేతృత్వం గర్జించినా గర్జించకపోయినా నీవు సహింపలేని ప్రకృతి సంబంధమైన లోక కార్యాలు నీలో ఉండటం నీవు చూస్తున్నప్పుడు అశుద్ధాత్మ నవ్వకుండా వెళ్లిపోతాను. ఆ కారణము చేతనే భూతములు ముందున్న రీతిగా మరలా ఉండకపోవుట, ఆ కారణము చేతనే ఈ ఉదయవేళలో మందిరములో సంపబొట్టు అడుగు జాలమల ఉత్పన్నము కగబోవుట, ఆ కారణము చేతనే గంభీరమైన టెంట్ కూటాలు దేశములో ఆక్రమించకపోవుట. దానికి కారణం సాధువైన దేవుని పావురానికి మనము మనస్థాపనను కలుగు చేశాము. అవును, విచిత్ర భావాలు మనము కలిగినంత కాలము ఆయన మనతో ఉండనే ఉండరు. ఆ మార్గమే మాకు కావాలి అని ఒక్కరి మీద ఒకరు చాలు చెప్పుకున్నంత కాలం ఆయన మనలో ఉండరు. గమనించగలుగుతాను, గొర్రె పిల్ల నోరు తెరవకుండా ఉంటుంది. ఆ పిల్ల తెలియచేస్తున్నది, ఆయన తన నోరు తెరవలేదు. అచ్చు కత్తిరించు వాని ఎదుటి గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనై ఉండెను. ఆయన తన నోరు తెరవలేదు. ఆయన తన హక్కును తాను కోరుకునే వ్యక్తి కాదు. లేదండి, ఆయన తన ఇష్టరీతిగా తన హక్కులను వదులుకున్నాడు. ఆయన మౌనైన గొర్రె పిల్ల. యో, మరి నేడు మన వ్యత్యాసాలు ఎన్నెన్ని విధాలుగా ఉంటున్నవి. యో, నేను చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా చెప్పనివ్వండి, నేను వెళ్లి అతనిని తీసుకుని వస్తాను. నేను అతని ప్రత్యేకపరుస్తాను. ఆ వేషధారిని నేను చూచినప్పుడు నేను ఆమెకు చెప్తాను. నేను ఆమెను చూచే వరకు ఆగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవులు ఎగిరి పారిపోతుంది. అవును, అది వాస్తవమే. అలాంటి భావాలు నీవు కలిగి ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ నీపైన ఉండరు, ఎన్నడూ ఉండదు. అది పుస్తకంలో నీవు గుర్తుపెట్టుకో. అలాంటి ఆత్మ కలిగి ఉన్న వారి మధ్య పరిశుద్ధాత్మ ఉండలేరు. మరి అలాంటి ఆత్మ కలిగి ఉండాలి. సాధు అయిన ఆత్మ లేకుంటే ఆయన నిలబడలేరు, అదే అక్కడే ఉండగలదు. లేకుంటే సాధు అయిన సాత్వికమైన పరిశుద్ధాత్మ చేత నడిపించబడదు. ఏదైనా జరిగిందంటే అది అనగా ఆ ఆత్మ దాని గమనించదు, సాగిపోతుంది. చూశారా, అది ఏ క్షణము తిరిగిపోతుందో. నీవు తిరిగిపోయినట్లయితే ఏమవుతుందో తెలుసా? ఓ వ్యక్తిలో ప్రప్రదంగా జరిగే భావం ఏంటో తెలుసా? ఒక క్షణంలో తిరిగిపోవటం. తెలుసాది, బైబిల్ అలాగే తెలియజేస్తుంది. సాతాను ఏమి చెప్పిందో దాన్ని వినటానికి హవ్వ ఒక్క క్షణంలో తిరిగిపోయింది. అది నిజంగా సత్యమైన తలంచేంత వరకు అది చిత్రాన్ని మలచి వేసింది. ఆమె దాని మాట విన్నది. సాతాను ప్రథమంగా నీలో చేసి కార్యమేదనగా క్షణాల్లో నీవు తిరిగిపోవడమే, మరలిపోవడమే. చిత్రాన్ని చూయిస్తూ చూడు అని చెప్తాడు. తెలుసా సోదరి, తెలుసా, వారు మంచితనం రావాలన్నట్లయితే అది వారు చేయరు. ఇక్కడే వారిని చేసినట్లయితే తెలుసా, అది వాస్తవమైన సత్యమైనంతగా అతడు దాన్ని చేస్తాడు కదా. అయితే అది దయ్యము చేస్తుంది. గుర్తుంచుకో, మరింతగా దిగజారిన వారైనప్పటికీ, పాపములు ఎంత లోతుగా కూర్చుని పోయిన వారైనప్పటికీ, నాకు అవసరం దేవుని ప్రేమ చేతని భుజాన్ని వారి ఖండించి వారిని పైకెత్తవలసిన బాధ్యత నీదే. చీకటిగల గుంటలో ఉన్న ఆయనను పరిగెత్తినప్పుడు నీవెక్కడ ఉంటేవి? ఇది నీ బాధ్యత. కొద్ది ప్రేమ కరువై ఈ లోకం చనిపోతుంది. ఈ అల్ప జీవి అయిన ఈ జంతువును నీవు గుర్తించాలని కోరుతున్నాను. ఇది మౌని యొక్క గొర్రె పిల్ల. ఎందుకంటే ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు, ఆయన ఎదురాలేదు, మోసుకొని పోతూనే ఉన్నాను, గడబిళ్ళ చేయలేదు, తికమకలు అలావిడ ఏమి ఆయన చేయలేదు. ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు, ఆయన తన నోరు తెరవలేదు. అయితే నీ కొరకు నా కొరకు ఎవరో ఒకరు ఏదో ఇవి చేయవలసి చేయనివ్వండి. అయ్యయ్యో, మనము గొంతురు గప్పు మారిగా బెకబెకల అరుపులు చేస్తూ ముసలి బాతులాగా గుసగుసలు పెడతాం. నిఘాలని నిలబడి నేను ఇప్పుడేది చెప్తాను, ఆ పాత సంఘానికి ఎన్నడు వెళ్ళదు. వద్దండి, దేవునికి స్థుతి కలుగును గాక. హల్లెలూయా. నజరేయులు నన్ను చేర్చుకున్నారు, విగ్రహం లెస్ వారు నన్ను అంగీకరిస్తున్నారు. హల్లెలూయా. ఎన్నడు చేయను. అయినా ఆవులు తన మార్గాంతను వెళ్లిపోతుంది. ఏంటో తెలుసా, ఆ పాత వేషధారి ఆ సంఘానికి వెళ్లిపోతే మరలా నేను తిరిగి వెళ్ళను. దేవునికి స్థుతి కలుగునుగాక, నేను ఎన్నడూ వెళ్ళను. అలాంటి విషయాలు ఆ వృద్ధ తోడేలు ఆరు కూతురు నిన్ను సంధించినతో ఆవును తన దారిన తాను వెళ్లిపోతుంది. అవును, పరిశుద్ధాత్మ విడిచిపోతారు. ఆమేన్. అప్పుడు నీ సంగతి ఏంటో నీవు ఆశ్చర్యపోతావు. సంఘం సంగతి ఏంటని నీవు ఆశ్చర్యపోతావు. నీ సంగతి ఏంటని నీవు ఆశ్చర్యపోతావు. నీవు పొందుకునే రీతిగా నీవెందుకు జయాన్ని పొందలేదు? నీ స్వభావాన్ని నీవు మార్చుకున్నావు. గొర్రె పిల్లకి బదులుగా మేకవయ్యావు. గొర్రె పిల్లకి బదులుగా నీవేదో ఇంకోటిగా తయారయ్యావు. నువ్వు నిజమైన సాత్వికమైన ఆత్మను పొందవలసి ఉన్నది. నేనెక్కడ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మను నడిపించును కాక. ఏవా, నేను వారెక్కడ వారినప్పటికీ నేను పాపిని ప్రేమిస్తున్నాను. ఆన హృదయంలో అలాంటి స్థలము చేకూర్చబడిన నీ ఆత్మలో ఏదో ఒకటి జరుగుడు నీవు చూడగలుగుతావు. సరే సోదరుడు బ్రహం, దానికి ఏమైనా నివారణ జవాబు ఉందా అని నేను అడగవచ్చు. అవును, ఉన్నది. గొర్రె పిల్ల కావడమే చాలు. సరే సోదరుడు బ్రహం అని అంటావు. స్టీవ్పోచులో గత రాత్రి నేను ఒక యవనస్తురాల్ని కలశాను. కూటమి ముగించబడిన తర్వాత నేను బిల్లి శాండ్విచ్ రొట్టెను తెచ్చుకుంటూ కొరకై బయలు వెళ్లాం. అక్కడికి ఒక అందమైన యువతి వచ్చినది. బహుశా 20 సంవత్సరాల వయస్సు కలిగిన యవ్వని స్త్రీ బాగానే బట్టలు ధరించుకుని ఉన్నది, కూర్చున్నది. ఆమె ఆ వైపే చూచు చూడని నేను గమనిస్తున్నాను. నేను తింటూనే ఉన్నాను. కొన్ని నిమిషాల తర్వాత ఒక స్త్రీ లోపలికి వచ్చినది. బాగున్నారా అని ఆమెతో మాట్లాడుతుంది. ఆ వచ్చిన స్త్రీ సహోదరి డేవిస్ అని నాకు తెలుసు. ఆమె ఆ మరి ఒక స్త్రీ లైఫ్ టాబ్లెట్లకు చెందిన వారని నాకు బాగా తెలుసు. ఆమె వచ్చేసి నాతో మాట్లాడి వెళ్లిపోయినది. ఆ బోలెడు కూర్చున్న ఆ యువతి ఇలా అంటుంది, సోదరు బ్రహాం, ఈ రాత్రి వర్తమానం మంచిగా ఉంది, బాగున్నారా సహోదరి అని అన్నాను. నిండా వందనాలు అని చెప్పాను. మీరు లైఫ్ టాబ్లెట్ల సభ్యులా అని నేను అడిగాను. నేను అవును అని అన్నది. ఆమె చెప్తున్నది, ఇది మీకు తెలుసా సోదరు బ్రహాం, ప్రయర్ లో నేను పడుతుంటేని అయితే వారు అభ్యంతరం పెట్టారు నన్ను. ఇంకా ఇలా చెప్తుంది, ఓ స్వర సంబంధమైన మొదలగు తద్బీతులు నేను పొందుకున్నాను, సోలో పాటలు, ఏకనాథము మొదలవి నేను పాడాను. అయితే రంగులు పూసుకున్న వారు పాటల వరుసలో క్వైర్ లో పాడకూడదని అభ్యంతరపరిచారు అని చెప్తుంది. లైఫ్ టాబ్లెట్ల మందిరాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక అని నేను చెప్పాను. సరే సోదరు బ్రహాం, నేను ఒక క్రైస్తవ స్త్రీని అని చెప్పినది. అలాగైతే సోదరి, ఇంటికి వెళ్లి నీ ముఖాన్ని ఏముందో కడుక్కో నేను అన్నాను. అలాంటి చెత్త పదార్థమంతా నీవు ధరించుకోవడానికి నేను అనుమతిస్తానని నీవు అనుకుంటున్నావా? అలాంటిదంతా దయ్యం ద్వారానే కలుగుతుందని నేను నిరూపించగలను. దాని యొక్క ఉత్పన్నము అన్యాచారాన్ని మరొకటి కాదని నేను నిరూపించగలను. అది నీవు ధరించినంత కాలము అది అన్యుల యొక్క గుర్తై ఉంటున్నది. నేను ఆఫ్రికా వెళ్లి వచ్చాను, హాట్ అడవులకు వెళ్లి వచ్చాను. అవన్నీ ఎక్కడుండి వచ్చినవి, చెవుల పోగులు ఎలా వచ్చినవి, ఖచ్చితంగా ఎలా వచ్చినవి తెలుసుకున్నాను. ఇలాంటివన్నీ విపరీతంగా మెడల నిండా ఆభరణాలు ధరించడం ఇవన్నీ కూడా వాణ్ణి ఎక్కడుండి వచ్చినవనగా, వాణ్ణి ఎక్కడుండి వచ్చినవనగా, అవన్నీ అన్య ఆచారాలు. క్రైస్తవుడు అన్యునిగా ఉండడం బైబిల్ అంగీకరించదు. దాన్ని నీవు చేస్తున్నావని నీవు అన్యుడు అని నేను చెప్పడం లేదు. అలాంటి వారిగా నీవు కనిపించడకు నిన్ను నీవుగా తయారు చేసుకుంటున్నావు. నీ యొక్క పాస్టర్ గారు దాన్ని చెప్పడం లేదు కాబట్టి నీవలా ఉంటున్నావు. బైబిల్ అలాగే చెప్తుంది. నీవలా అనవచ్చు, సహోదర అబ్రహాం, నాకు పొట్టిగా వెంట్రుకలుంటే అది నాకెంతో హాయిగా ఉంటుందని అనవచ్చు. సరే, నీకు పొడవైన వెంట్రుకలు ఉన్నట్లయితే ఇంకా హాయిగా ఉంటుంది. అది నీ మెడనంతా కప్పివేసి సరిచేస్తుంది. ఎందుకని బైబిల్ ఏమి చెప్తుందో తెలుసా? ఇతర వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే పురుషుడు ఆమెకు విడాకులిచ్చి ఆమెను త్యజించవచ్చును. ఆమె తన వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే పురుషుని ఎలా అపనమ్మకముగా జీవించుతున్నదని తెలియబడుతుంది. బైబిల్ అలా చెప్తుంది. 1 కొరింథీ 12 అది క్రమము కాదని గుర్తిస్తున్నది. తన తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీ తన భర్త అయిన శిరస్సును అగౌరవపరుస్తున్నది. ఆమె అగౌరవస్తురాలైతే ఆమె విడాకులు పొందవలసినది. వెళ్లిపోవచ్చు అని అవును, అది వాస్తవము. ఏ ఆస్త్రీ ఈ సంగతులు నీకు చెప్పనే చెప్పడు. అందుచేత నీ మార్గాన నీవు చేసుకుంటున్నావు. బైబిల్ చెప్తుంది పురుషుని గురించి. ఇమజనే ఇక్కడ ఒకరు ఇలా వ్రాసి ఈ విధంగా చెప్తున్నారు, స్త్రీలు ధరించే ఈ జాకెట్లు అలాంటివి ఇక ధరించుకోండి నీవు చూడలేవు. క్రైస్తవ స్త్రీలైన మాకు ఎకరాన్ మైలాన్ అలాంటివి ధరించడం బాగుంటుంది. నేనన్నాను, సహోదరి చూడండి, దాన్ని గుర్చి ఒకటి ఇక్కడ వాస్తవం ఒకటి ఉన్నది, నీవు దీన్ని చేయొచ్చు. అలాంటివి నీవు కొనుక్కోలేనప్పుడు కుట్టు మిషన్ లో వారు అమ్ముతారు కాబట్టి నీవే ఒకటి తయారు చేసుకోగలవు. నేను చెప్పాను, అలాంటివి తయారు చేసుకుంటూ దూచులకు మంచిది. అలా బయలుపరచుకుంట కఠినంగా ఉంటుందని నేను అనుకుంటాను. నీవు చేసే పనిని బట్టి, నీవు నడిచే నడకను బట్టి నీ లోపల నీవేమై ఉంటున్నావో అర్థమవుతుంది. ఆ కారణము చేతనే ఇక్కడ గడబెళ్లు చేయడము, కుక్కల వలె గాండ్రిపులు చేయడము, చడిలు చెప్పడము, తిరిగి ఖర్చుకోవడం, అలాగే సంఘాన్ని నడిపించడం అదే సంఘానికి విఘాతము కలుగు చేస్తున్నది. అశుద్ధాత్మని విడిచిపెట్టుకున్నారని, దయ్యములో ప్రవేశిస్తుందని అదే నిదర్శనమవుతున్నది. ఎప్పుడు మీలో కొందరికి కాలు లాంటి మంటలు మండుతున్నవని నాకు తెలుసు. అది అలా జరగవలసి ఉంటున్నది, అది అలాగే ఉండాలి. దాని కొరికే చెప్పేది ఇదంతా. నాజుకుగా తయారవటము కాదు, తెలివిగా నటించడము కాదు, తప్పిదము ఎక్కడున్నదో అది తెలియచేయుటకే. ఒక దినాన నీ కొరకు నేను జవాబు చెప్పవలసి ఉన్నది. అసలైన కారణం ఏదంటే నీవు చేస్తున్న కార్యాలను బట్టి, నీవు నడిచే నడకల బట్టి నీవెవరో అర్థమవుతుంది. నీ పాతకాలపు కోపాన్ని తిరిగి నీవు తోకాడింపజేస్తున్నట్టయితే తిరిగి లేచి అదే కార్యాలు చేస్తూ విమర్శలను నీచమైన చెత్త కార్యాలు జరిగిస్తూ ఉంటే అది ఎక్కడుండి పుట్టుకొస్తుందో అర్థమవుతుంది.
నువ్వు చేయవలసింది ఒకటే ఒక పని, ఏంటంటే ఆ కార్యాన్ని నీలో నుండి తీసివేయి. తిరిగి పావురు నీలోనికి వస్తుంది. ఓడిలో ఉండి పావురు వెళ్లిన తర్వాత అది తిరిగి మరణి వచ్చినది. ఓహో, దాని లోపలికి రానిచ్చే వరకు అది తిరిగి వచ్చి చీకటి భారాన్ని తట్టినది. అశుద్ధాత్మ ఇక్కడే ఉన్నారు, అశుద్ధాత్మ నీలోనికి రావాలని ఆశిస్తున్నారు. ఆ కారణము చేతనే మరి నేడు పరిశుద్ధాత్మ ఆయన్ని విడిచి మరి ఎన్నడూ బయటికి వెళ్లారు. చెట్టు కొమ్మల మీద ఎక్కడో కూర్చున్నట్లుగా ఉంటుంది. తిరిగి దిగిరి వచ్చి లోపలికి వచ్చి నీవు ఆశించే ఆనంద సంతోషాలు ప్రేమ సమాధానం ఇచ్చినకు సంసిద్ధంగా ఉన్నది. అవును, అది తప్పదు. అది చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, అది చేయడానికి ఆయన అపేక్షిస్తున్నాడు, అది చేయడానికి ఆయన దీక్ష కలిగి ఉన్నాడు. నీవైతే ఆయనది చేయటకు అనుమతించడం లేదు. మిగతా బయటవాడిని కూర్చుని మాట్లాడటం లేదు. మీ పాదిరి గారు ఏమి చెప్పాడో నాకు తెలియదు. బెలహా మందిరానికి సంబంధించిన వారితో నేను మాట్లాడుతున్నాను. అమ్మే ఇతర సంఘాలలో వచ్చిన వారితో నేను మాట్లాడలేదు. బెలహా మందిరానికి సంబంధించిన వారితో మాట్లాడుతున్నాను. ఇక్కడున్న వారి విషయానికి ఏంటి? అదే భావనమీగిరి పౌరానికి కారణమవుతుంది. సంఘంలో ఎవరో ఏదో చిన్న విషయం చేయడం ఆరంభించగానే మొదటిగా ఏమి జరుగుతుందంటే, ఆ అలాగా అదే జరిగిన విషయం మీ వాళ్ళు తలంచకూడదు. వెంటనే పరిశుద్ధాత్మ విడిచి వెళ్లిపోతారు. అలాంటి ఆత్మ గల వారిపై పరిశుద్ధాత్మ నిలవరండి. గొర్రెల స్వభావం నిన్ను ఎప్పుడైతే నిన్ను విడిచి వెళ్తుందో పరిశుద్ధాత్మ వెళ్లిపోతారు. అవును, అది వాస్తవం. అదే ఈనాడు జరుగుతున్న సంగతి. అందుచేతనే ప్రజలు వంటి స్థితిగతులతో ఉంటున్నారు. అందుకు కారణమనగా వారి హృదయాల్లోకి వారి జీవితాల్లోకి చెడ్డ ఆత్మ వచ్చుటకు అనుమతిస్తున్నారు. ఇలాంటి వారి అంటానికి కారణం ఇదే.
బైబిల్ తెలియజేస్తున్నది అనేక మంది రోగులు వ్యాధిగ్రస్తుల మనడు ఉండటకు కారణం ఇదే. మనము స్థిరత్వంతోనూ సమాధానముతోనూ ఉండవలసినది. మనము గొర్రె పిల్లలమై ఉండవలసినది. అప్పుడే పావురు మనతో ఉంటారు. సరే, గుర్తించండి, పావురు వచ్చును అతను చెప్తాడు, ఓ సోదరుడా నేను పరిశుద్ధాత్మను పొందలేదని చెప్పవద్దు. హల్లెలూయా. క్రితం ఓ ఒక రాత్రి, ఒక రోజు రాత్రి నేను నడుస్తూ ఉన్నాను. ఆయన లోనికి వచ్చినప్పుడు వాస్తవమే అది ఆయనే. ఓ నేను ఎంతగానో సంతోషించాను. చెట్ల మీద ఉన్న పక్షులన్నింటిని నేను ఆహ్లాదముతో హత్తుకున్నట్లుగా నాకు అనిపించినది. ఏనాడైనా నాకు ఏలాంటి అపకారం చేసిన దుష్టునైనా నా హస్తాలతో నేను హత్తుకున్నట్లుగా నాకు అనిపించినది. ఓ సహోదర బ్రహాం, నేనెంత ఆనందించాను. అవునది వాస్తవం. రే పరిశుద్ధాత్మ అయితే గమనించు, ఆయన నీలో నివసించకుండా ఉండటానికి కారణమేదనగా, అప్పుడేమో నీవు గొర్రెపిల్లగా ఉంటివి. నీవు తోడేలకు కాగానే ఆయన తనదారి తాను ఎగిరిపోయాడు. ఆవురు యొక్క తప్పిదము కాదు, అది నీదే. ఆ ఆత్మ నీలో వచ్చినకు నీవు ఎప్పుడైతే అంగీకరించావో.
నేనది అనుమతించానా సహోదరుడా? ఆ వదరబోతు మాటలు ఆలకించినకు నీవు ఎప్పుడైతే వెళ్లావో, ఆ అబద్ధాన్ని నీవు ఎప్పుడైతే ఆలకించావో, అది చేయడానికి హక్కుంది నాకు అని నీవెప్పుడు చెప్పి ఉన్నావో. నీకు హక్కు లేదు. నీవు విలువ పెట్టి కొనవైన వాడవు. ఆ విలువ ఏదనగా దేవుని కుమారు యొక్క ప్రశస్త రక్తమై ఉన్నది. ఎలాంటి హక్కు లేదు. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న ఒకే ఒక హక్కు ఏదనగా ఇమ్మానుయేలు రక్త నాలములో ఉండి ప్రవహించిన రక్తపు ఊట దగ్గరకు నీ వచ్చుడే నీ హక్కు. పాపుల ప్రవాహములు మునిగి పాపపు ఢాగులను పోగొట్టుకునేది. అవునండి, నీ సొంత ఇష్టతను ఆయనకు అర్పణ చేసుకుంటే నీకు గల ఒకే ఒక హక్కు. ఇక అక్కడి నుండి దేవుడు నిన్ను ఇక నడిపిస్తాడు. కోరికకు అదే కారణమవుతుంది. అనేకమైన వింతైన విషయాలకు అదే కారణమవుతుంది. పరిశుద్ధాత్మక స్థలానికి వెళ్లి పరిశుద్ధాత్మ ఇలా చెప్పారు, ఇది మంచిది కాదు, కూడికను ఆపు, ముందుగా సాగిపో. నేను దాన్ని ఆపుతాను, సహోదరా ముందుకు సాగు. అవును, అలాగే. అంటే పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడవలసినది కాబట్టి పరిశుద్ధాత్మ నడిపించేబడే వరకు ఒకే ఒక మార్గమేదనగా నీవు దీనుడు కావాలి. మరింత తెలిసిన వానిగా కాదు, నాకంతా తెలుసు అని నీవు అనుకోవచ్చు. నీ మెదడుకు పనెక్కువ పెట్టవచ్చు, అయితే అది తనకు తానుగా పనిచేయలేకపోవును. అన్ని పుస్తకాలకు, అన్ని జవాబులకు, గ్రీకు, హెబ్రూ మొదలకు రకరకాల భాషలకు పావురు నివసించడానికి స్థానము లేదు. అవును, అది వాస్తవమే. ఇదంతటితో కూడా పావురు నడిపించదు, ఎందుకంటే నీకేం మరింత తెలుసు కనుక. ఏదైనా తనకు తెలిసినట్లుగా గొర్రెపిల్ల వారించదు. ఆయన ఒకరు నడిపించవలసి ఉన్నది. ఆయనకే మహిమ కలుగునుగాక. అలాంటిది అదే. ఏమీ తెలియదు. ఆమేన్. నాకు తెలిసిన ఒకే ఒక విషయం ఏదంటే, నన్ను రక్షించడం కోసమై క్రీస్తు యేసే చనిపోయాను అనేది. కాలిఫోర్నియాలో ముందు భాగంలో ఒక గురుతోగడి తగిలించుకుని ఒక కుర్రాడు వస్తూ ఉన్నాడు. నేను క్రీస్తు కొరకు బుద్ధిహీనులను అని ముందు భాగాల వెనకాల మీరెవరికి బుద్ధిహీనులు అని ఉన్నది. అవును, అది యథార్థమే. పరిశుద్ధాత్మ వల్ల నడిపించబడి కొరకై నౌకానికి ఒక బుద్ధిహీనుడు ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మలు నడిపించబడతారు. రోమా 8:1 ఇలా చెప్పబడుతున్నది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. భక్తి వారు శరీర ప్రకారముగా నడవక ఆత్మానుసారముగా నడిచెదరు. కోడేలను అనుసరించి నడవకు, పావురాన్ని బట్టి నడువు. ఆమేన్. తరచుగా ఈ పాట పాడుతూ ఉండేవాడు, పరలోక పావురముతోనే నడుస్తున్నప్పుడు దినదినము నా మార్గాన్ని నీ ప్రేమతో నింపు, నిత్యము పాటతో పరిహాసముతో నన్ను సాగపోనిమ్ము, అను దినము ప్రేమతో నన్ను నింపుము. అది అంతటి సమాధానకర దినమవుతుంది. మందిర వాసులకు, ఎంకో సంఘానికి, మరో వ్యక్తికి వారు తమ హక్కులు విడిచి గొర్రె పిల్ల అయినట్టయితే అలా ఉంటుంది. ఏంటి నీ ప్రశ్న? గొర్రె పిల్ల యొద్దకు తిరిగిరా, దేవుడు వై తిరిగిరా, ఏమీ ఎరిగిన వానిగా తిరిగిరా. క్రీస్తుకు నిన్ను నీవు సమర్పించుకుంటూ
తిరిగిరా.
ఏది తెలుసుకుంటూ ప్రయత్నము చేయకు. సాత్వికముతో, విధేయతో, నమ్రతతో, హీనత్వముతో నడు. భావులు నిన్ను నడిపిస్తున్నది. ఎప్పుడైతే నీ గుసగుసల మాటలు వినటానికి వెళ్తావో, ఎప్పుడైతే కోపాన్ని తిరిగి రేపుకుంటావో, అది ఇది చేయడానికి నాకు హక్కు ఉందని నీవు ఎప్పుడైతే తలస్తావో, భావులు నిన్ను విడిచి ఎగిరిపోతుంది. ఆ తర్వాత దానిని ఎన్నడూ పొందలేవు. అది నీకు దూరంగా లేదు. అది సమాధాన గొర్రె పిల్ల మీద కూర్చొని నీ స్వభావం మార్చుకుని కోరుతూ ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్. ఈ దినాన నీ హక్కులని సమర్పణ చేసుకోవడమే నీకు ఉన్న అవసరత. నీ హక్కులన్నీ తొలగించుకోవడం కొరకై దేవునికి అనుమతి ఇవ్వడమే నీ అవసరత. ఆమేన్.
గొర్రె పిల్ల బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు ఆ చిన్న గొర్రె ఎలా ఉంటుందో ఊహించారా? అదే దాని యొక్క హక్కులు పల్చివేయబడుతున్నవి. ఆ తర్వాత రోమాలు కత్తిరించు బల్లపై దాన్ని పడబెడతారు. దాని నుండి వచ్చేది ఏది మంచిదో వారికి తెలుసు.
హక్కులన్నీ తీసివేసిన తర్వాత అదంతా కత్తిరించి వేస్తారు. మెల్లగా తేలిగ్గా పరిగెత్తుకుని వెళ్లిపోతుంది. అయ్యో, దానికి ఏదో ఘనకార్యం జరిగినట్లుగా ఎగురుకుంటూ సంతోషంగా వెళ్లిపోతుంది. అవునండి, హక్కులన్నీ వదులుకోగలిగితే అనగా నీవు అలా ఉంటావు. నీవు నీ హక్కులను వదులుకోవలసి ఉన్నది. ఇంకా దేవుని యొక్క వాక్యం నీలో ఉన్న లోకమును క్షౌరం చేయి. లోకము యొక్క అలవాట్లన్నీ విడిచిపెట్టు. అప్పుడు క్రీస్తు నూతన సృష్టి అవుతావు నీవు. ఆఫ్రికాలో కొంతకాలం క్రితము నేను ఒక వృద్ధుడైన భక్తులతో మాట్లాడుతూ ఉంటేని అతను అన్నాడు, సహోదర బ్రహాం, నీవు అతీతమైన దైవ సంబంధమైన దానిని నీవు నమ్ముతున్నావని నాకు తెలుసు. అవును సోదరుడా అని నేను అన్నాను. కొంతకాలం క్రితము నేను ఒక విధమైన వ్యక్తిని తలస్తూ ఉంటేని ఇలా చెప్తున్నాడు, నేను వాస్తవంగా నీ యొక్క క్రైస్తవుని తలంచి ఉంటేని ఇంకా చెప్తున్నాడు ఇలాగా, నా చిన్న కారు ఆపుకునే స్థలంలో నేను ఒక కొండ ఎక్కవలసి వచ్చింది. ఇంకా ఇలా అంటున్నాడు, 300-400 గజముల నుండి పొదలు వివిధ రకములైనవన్నీ ఉన్న కొండను నేను ఎక్కవలసి ఉంటాను. మాకెక్కడ ఒక ప్రార్థనా కూటమిని ఏర్పరచుకున్నాము. నేను నిజమైన క్రైస్తవుని తలంచి ఉంటేని అన్నాడు. ఇలా చెప్తున్నాడు, బైబిల్ అంతా నాకు తెలుసు అనుకున్నాను. నేను హెబ్రీ భాష చదివాను. వాక్యాన్ని ఎలా స్వచ్ఛంగా ఉచ్చారణ చేయాలో నేను చదివాను. ఇంకా చెప్తున్నాడు, ఎవరైనా ఎందుకు వచ్చినట్లయితే బైబిల్ గురించి మాట్లాడేవాడను. నేను దేని గురించి మాట్లాడతానో అది నాకు తెలుసు. ఇలా చెప్తున్నాడు, ఒక రాత్రి పొడిలో నేను మందిరానికి వెళ్తున్నాను. ఒక పెద్ద తగద మా సంఘంలో ఉన్నది. చిన్న చిన్న పార్టీలై ఒకదానికొకటి వ్యక్తిత్వమై అవి ఎలాగూ పెరిగిపోతాయో నీకు తెలుసా? తెలుసండి అని అన్నాను. చెప్తున్నాడు, మా రహదారి వెంటనున్న కొండ వైపు నేను నడుస్తూ వెళ్తున్నాను. నా వెంటబడి ఎవరో వస్తున్నట్లుగా నేను తటాలను గమనించాను. అతన్ని కలుసుకోవడానికి, అతను ఎవరైంది తెలుసుకోవడానికి నేను కొంత వేచిండవలసి వచ్చినది. అలాగైతే రోడ్డు ప్రక్కన కలిసి వెళ్తున్నప్పుడు మేము సంభాషించుకునే వారం అని చెప్తున్నాడు అతడు. నీవు అలా వేచి ఉంటే అది ఒక మంచి కార్యమే అవుతుంది. అతను చెప్తున్నాడు, నేను కొండ ఎక్కుచుండగానే నేను ఎక్కుతున్నాను, ఒక మనుష్యుడు ఎక్కుతూ ఉన్నాడు ఆ కొండను. ఇలా చెప్తున్నాడు, ఆయన దీపున ఆ మనుష్యుడి మించిన మూట ఒకటి ఉన్నది. మూలుగులతో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఎక్కుడుకు ప్రయత్నం చేస్తున్నాడు. నేను అన్నాను, ఆ బరువును ఆ కొండదాకా మూట కట్టుకుని మోయడానికి నీకు సహాయం చేయనా అని అన్నాడు. వద్దు, నేనే దానిని మూట కట్టుకుని అలగలను. నేను ఆయన చేతుల వైపు చూశాను అని చెప్పాడు. అప్పుడు అది దర్శనమని నేను గ్రహించాను. ఆయన చేతిలో గాయాలు ఉన్నవి. నేను సాగిలబడిలా అన్నాను, ఏవైనా లోక పాపములా గోనెలు కట్టుకున్నది అని అడిగాడట. ఆయన చెప్పాడు, కాదు, నీ పాపాలే నేను మూటగట్టుతున్నానని అన్నాడు ఆయన. కొండ ఎక్కడి కోసం నీవిప్పుడు ఎక్కగలుగుతావు? అది అలాగే ఉంటుంది. మనము తిరిగి చూచుకుంటే ఆయన మన పాపాలే మూటగడుతున్నాడని ఎరగగలుగుతాము. అది కొంత నిన్ను చిన్నపుచ్చుకున్నట్లుగా లేదా? మన క్రూరమైన దుష్ట హృదయము, ఎందుకంటే అది మనమే చేశాము కాబట్టి. ఇక్కడే కొద్ది కాలం క్రితం నేను వేటాడుతూ ఉన్నాను. వేట అంటే నాకు ఇష్టమని మీకు తెలుసు. ఒక క్రూరమైన వ్యక్తి ఆ ప్రాంతమందు ఉన్నాడు. అతడు క్రూరుడే. అతడు ఊరగా ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఎందుచేతంటే నేను జింక పిల్లలను కాల్చివేయను కాబట్టి. అది చాలా క్రూరత్వం అని నేను చెప్తూ ఉంటాను. నేను అంటున్నాను, నిజమైన శుద్ధమైన వేటగానిగా నీవెందుకుండకూడదు? బాగా ముదిరిన మగ జింకలను, అలాంటి వేవైనా చావులకు సిద్ధంగా ఉన్న వాటిని ఎందుకు వేటాడకూడదు? దేవుడు వాటిని మనకిచ్చాడు. అయితే పిల్లతరులైన జింకలను వదిలేసాయి అని చెప్పాను. అతను అనేవాడు, ఎదురే కోడిలాంటి బోధకులు మీరు అని అంటుండేవాడు. నేను అన్నాను, చూడు, నాకు ఆకలైతే ఆ 6 జింకలను నేను కావాలనుకుంటే దేవుడు అవి నాకు అనుగ్రహించవాలనుకుంటాను. వాటి కాల్చివేయడం అంటే అది తేలికైన వేటే అవుతుంది అని అన్నాను. ఒక బండి నిండుగా ప్రోగు చేసుకున్నాడు అతడు. అతడు అలా వెళ్లి ఓ రకమైన ఈల వేస్తూ ఉంటాడు. చిన్న జింక పిల్ల అరుస్తూ ఉన్నట్లుగా అతడు ఈల వేస్తూ ఉండేవాడు. ఒక రోజు మేమిద్దరం కలిసి ఒకే పొదలో ఉన్నాము.
నిన్ను సిగ్గుపడుతున్నాను అని అతన్ని ఎగతాళి చేశాను. అతనికి ఇష్టమైతే 8-9 జింక పిల్లలు అతను చంపేసేవాడు. నైపుణ్యత గలవాడు అనిపించుకుంటానికి అలా చేస్తుంటాడు. వెనకాల 30 భాగాన్ని కొసివేసుకుని మిగతాది అక్కడే వదిలివేస్తాడు. నీవు అలా చేయకూడదు అని చెప్తుండేవాడను. బోధకులైన మీరు బెదిరే కోడిలాంటివారు అని అంటాడు. ఒకరోజు వెనకాల నిలబడి ఇలా గట్టిగా పట్టుకుని గట్టిగా ఇలా వేశాడు. అది ఎలాగున్నదంటే చిన్న జింక పిల్ల కేక వేసినట్లుగా ఉన్నది. అతడు అలా చేసిన వెంటనే ఒక అందమైన ఆడు జింక అంతటా తలలో ఆడించుకుంటూ వచ్చేసింది. ముదురు వన్నెముతోన్నటువంటి దాని పెద్ద కలలోని దాని చూపును మీరు చూస్తే అది ఉలిక్కిపడినట్లుగా ఉన్నది. అటు ఇటు చూస్తున్నది. వేటగాడు వంగి ఆడు జింకను కాల్చివేయడానికై తన తుపాకీని గురిపెట్టి లాగేశాడు. ఆడు జింక వేటగాడిని చూచినది. ఏం జరిగిందో తెలుసా? ఆ జింక పిల్ల మూలుగును చూస్తున్నా అది తుపాకీని చూచట్లేదు. అది బందులో ఉన్నదని జింక పిల్ల కొరకే అది ఎదురు చూస్తూ ఉన్నది. ఏంటో తెలుసా? మాతృత్వాన్ని, మాతృ ప్రేమను అది ప్రతిబింబింపజేస్తున్నది. తుపాకీ యొక్క మొన్ననే చూస్తూ మరణముకై తన తలను తుపాకీ వైపే పెట్టి ఉన్నది. ఏంటో తెలుసా? ఆ ప్రతిబింబము ఎంత ఘనమైనది, దాని తర్వాతనే అది. అతడు తన తుపాకీని పడవేశాడు. అతడు వెనకకు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులతో నన్ను కౌగిలించుకుంటూ, పిల్లి నా కొరకై ప్రార్థించు, ఇక ఇది చాలు అని అన్నాడు. తల్లి ధీరత్వం యొక్క ప్రతిబింబాన్ని అతను చూచేటప్పుడే ఓ మనలో దేవుని ప్రేమను, ఆయన ఎల్లలో ధీరత్వాన్ని లోకము చూచేట్లయితే ఆహా, అదంతటి వ్యత్యాసము చేకూరుస్తుంది. అది దేవుని యొక్క పావురం మన హృదయములోకి వచ్చి అనుమతించగా మనను దీనులుగాను సాత్వికులుగాను చేస్తున్నది. ఆ కుచ్చుల కుచ్చుల పొగ దగ్గర నిలబడి ఆ ఎవరిని కొరకు ప్రార్థించదని ప్రభుని యేసునందుకు అతను నడిపించాను. అప్పటి నుండి కూడా అతడు మంచి స్వచ్ఛమైన వేటగానిగా ఉన్నాడు. అతడు కోరిందంతా చేయగల హక్కు తనకున్నదని అతడు తలంచి ఉండును. వాస్తవమే, వారు కోరితే ఆ స్థలంలో వారు ఆల్ఫాల్ఫా తినవచ్చు. అవును, అంటే అలా చేయటం రాక్షసత్వం అవుతున్నది. దేవుని హక్కును వదులుకోవాలి. అది చేయడానికి దేవా కనికరించు. ఇక్కడ కొద్ది కాలం క్రితము అనగా 100 సంవత్సరాల కిందట దక్షిణ పశ్చిమ దిశలో అమెరికా సంయుక్త రాష్ట్రంలోనే ఒక గొప్ప క్రైస్తవుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు డానియల్ కరీ. అద్భుతమైన మనిషి, భక్తి గలవాడు, దైవభయము కలిగిన నిజమైన క్రైస్తవుడు. ఆహా, ఎంతటి మంచి వ్యక్తి అని ఇతరులు చెప్పుకునే వ్యక్తి అతడు. ఒక కథ అతన్ని గురించి చెప్పబడుతూ ఉండేది. అతడు చనిపోయాడు లేక మైకములో పడిపోయాడు లేక చనిపోయి పరలోకములకు వెళ్లి ఉండవచ్చు. అతడు ఆ ముచ్చాల ద్వారం దగ్గరికి చేరగానే అతడున్న ఆ కపలాదారుడు వాకిల దగ్గరకు వచ్చి, నీవెవరు అని అడిగాడు. నేను సువార్తికుడైన డానియల్ కరీని, క్రీస్తు కొరకు 1000 ఆత్మలు నేను రక్షించాను అని చెప్పాడు. ఈ ఉదయ వేళలో నేను లోపలికి రావలసి ఉన్నది. భూమిపై నా జీవన యాత్ర ముగించబడినది. వెళ్ళడానికి నాకు స్థలం వేరొక చోట లేదు. ఆపి అలాంటి ప్రాతకాల వేళ నీకు ఒకనాడు రాబోతున్నది. తప్పిపోయిన ఓ వ్యక్తి అలాంటి స్థితే నీకు ఒకనాడు వస్తున్నది. నీలో నుండి పరిశుద్ధాత్మ వెళ్లిపోవునంతగా ఆత్మను దుఃఖపరిచిన మీకు ఒక దినం అలాంటిది రాబోతున్నది. దీనునిగాను మృదువైన వాణి గనిక ఉండకుండా ఉన్నందు కొరకై సంవత్సరాలు దాటిపోతున్నా నీకు ఏడ్పు రాలేదు, సిగ్గుపడలేదు. ఎప్పుడు ఏ క్షణాన అనుకోవతానము నిండి విడిచి వెళ్తుందో నాకు తెలియదు, అది నిశ్చయమే. అయితే ఇలాంటి ఉదయ వేళలు నీ ఇంటి ద్వారాన్ని సమీపించనయున్నవి. నీలత్వంతో పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను తడుతుంటే ఆయన వచ్చుటకు ఎందుకు అనుమతించవు? సరే, డానియల్ కరీ ద్వారం దగ్గరికి రాగానే వారు వచ్చి ఇలా చెప్తున్నారు, సరే నీ పేరు ఇక్కడ ఉన్నదేమో చూస్తాం అన్నారు. అక్కడ చూశారు, అక్కడ ఆ పేరు వారికి కనబడలేదు. లేదు, డానియల్ కరీ ఇక్కడ లేదు అని చెప్పారు. ఓ నిజం అని అడిగాడు. నేను ఒక సువార్తికుని అని అన్నాడు. నేను క్రీస్తు కొరకు ఆత్మ సంపాదించిన వాడను అని చెప్పాడు. మంచి కార్యాలనే చేయడానికి నేను ప్రయత్నించిన వాడను. కావాలి వాడు ఇలా అన్నాడు, అయ్యా ఈ సంగతి చెప్పడకు నేను చింతిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి డానియల్ కరీ లేడే చెప్తున్నాడు ఇలాగనా? నీవు చేయవలసిందో నీకు చెప్తాను. నీ వ్యాజ్యాన్ని స్వీకరించడానికి మాకిక్కడ హక్కులు లేవు అని చెప్పాడు. అతను అంటున్నాడు, నీ వ్యాజ్యాన్ని నీవు ఫిర్యాదు చేసుకోదలిస్తే, నీకు ఇష్టమైతే ధవల సింహాసనం తీర్పుకు నీవు ఫిర్యాదు చేసుకోవచ్చు. నీ పేరు ఇక్కడ లేదు కనుక నీ కొరకై మాకు ఇక్కడ ఎలాంటి కనికరం ఉండదు. నీకు కనికరం ఉండదు ఇక్కడ. ఇలా చెప్పారు, నీ వ్యాజ్యాన్ని ఫిర్యాదు చేసుకుందలిచిన్నావా? అరే, నీ వ్యాజ్యాన్ని ఫిర్యాదు చేసుకోవడం కంటే మరో తరుణోపాయం మాకిక్కడ ఏమీ లేదు. మంచిది, ధవల సింహాసనం యొక్క తీర్పులకు వెళ్లి నీ వ్యాజ్యాన్ని నీవు చెప్పుకోవచ్చు అని చెప్పాడు అతడు. డానియల్ కరీ ఇలా చెప్తున్నాడు, ఆకాశ వీధుల్లో అతని వెళ్ళుటకు 1 గంట సమయం పట్టిందని చెప్పాడు. తేలిక తేలిక తేలిగ్గా ఎంతో తేలికైన స్థలానికి అతను వచ్చాడు. అతను ఇంకా పోయే కొలది ఎంతో తేలిగ్గా ఉన్నదని అతను చెప్పాడు. అది సూర్యుని కంటే నూటికి వేలకు వేల కంటే కాంతివంతంగా ఉన్నది. అతడు వణిగిపోతున్నాడని చెప్పాడు. ఆ వెలుగును అతడు సమీపించిన తర్వాత ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాడు, భూపైన నీవు సంపూర్ణుడుగా ఉన్నావా? అది ఆ వెలుగులో నుండే వస్తున్నది. అతడు చెప్పాడు, లేదు, నేను సంపూర్ణుడుగా లేను అని వణిగిపోతున్నాడు. ప్రతిసారి ప్రతి ఒక్కరితో నమ్మకంగా ఉంటివా అని విడబడింది. లేదు, ఖచ్చితంగా నేను యథార్థంగా లేనటువంటి కొన్ని విషయాలు నా మనస్సులో మెదలుతూ ఉన్నవి అని చెప్పాడు. నేను నమ్మకంగా లేను అని చెప్పాడట. నీ బ్రతుకులో ప్రతి విషయంలో సత్యమునే చెప్పి ఉంటివా అని అడిగారు. లేదు, నేను చెప్పిన విషయాలు నాకు కొన్ని జ్ఞప్తి వచ్చిన వస్తున్నవి, అవి నేడవలే ఉన్నవి అని చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా నేను ఎన్నడూ సత్యములో లేను. నీకు సంబంధించిన వాటిని ఎప్పుడైనా తీసుకున్నావా అని అడిగారు. ఏదైనా డబ్బు, నీకు సంబంధించినది మరి ఏదైనా? భూమిది ఎంతో మంచిగా ఉన్నాడని అతను తలంచాడు. అయితే తీర్పు పడుతున్నాడు. లేదు లేదు, నాకు సంబంధించిన వాటిని నేను తీసుకున్నా అని చెప్తున్నాడు. అడిగారు, అయితే నీవు సంపూర్ణుడిగా లేవు. అతడు చెప్పాడు, లేదు, నేను సంపూర్ణుడుగా లేను. చెప్తున్నాడు, ఎప్పుడైతే పావురము తీర్పు తీర్చిన కొరకై ఆశయుండై ఉన్నాడో ఏ క్షణాన్నైనా ప్రేరుడు సంభవించవచ్చని ఎదురు చూస్తున్నాడట. ఏ క్షణాన అతని వెనకాల ఒక స్వరం వింటున్నాడు. ఎన్నడూ విన్నటువంటి ఏ తల్లి స్వరము కంటే మధురమైన స్వరముగా ఉన్నది. నేను తిరిగి చూశాడట. ఎన్నడూ చూడటువంటి మధురమైన ముఖము తల్లి ముఖము కంటే ఆశీర్వాదకర ముఖాన్ని అతను చూశాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, తండ్రి డానియేలు కర్రీ భూమి మీద నాకై జీవించాడు. అది యథార్థమే, అతడు సంపూర్ణుడు కాదు, అయితే నా కొరకై నిలబడ్డాడు. అతడు భూపై నాకై నిలబడ్డాడు. నేను ఇప్పుడు పరలోక ముందు అతని కొరకు నిలబడుతున్నాను. అతని పాపాలన్నీ తీసివేసి నా లెక్కలో జమ చేయి. సోదరుడా, నేడు దినాన ఆయన దుఃఖపరిచినట్లయితే ఆ దినాన నీ కొరకు ఎవరు నిలబడతారు? నేను ఎన్నడూ బోధ చేయను. కళ్ళవంచుకుందాం. ప్రియమైన దేవా, సాత్వికమైన తగ్గించుకున్న హేయునిగా నిరాకరించబడిన చనిపోయిన దేవుని గొర్రెపిల్ల, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు గూలున్నవి కాని మహిమ రూపియకు ప్రభు అయిన నీకు స్థలము లేదు. నీవు జన్మించినప్పుడు నీకు తొడుగుటకు వారి యొద్ద బట్టలే లేకపోయాను. ఇవా తద్వారా నాకు బట్టలు ఉండటం వల్ల నాకు లాభమేంటి? నా కారుల వల్ల నాకు మేలేంటి? మంచి ఇల్లు నాకుండటం వల్ల నాకు గల మేలేంటి? ఆ దినాన వాటి వల్ల నేను పొందే ప్రయోజనమేంటి? నీకు స్నేహితులే లేరు, ఎవరు నీతో స్నేహము చేయకూరలేదు. నీకేదైనా సహకారం చేద్దామని ఎవరికి తలంపే లేదు. నాకలి గుంటిని మీరు నాకు ఆహారం పెట్టలేదు అని ఆ దిన ముందు చెప్పేదినంటివి. నేను వస్త్రహీనుడుగా ఉంటిని మీరు నాకు వస్త్రమియ్యలేదు. ఇవన్నీ కలిగి ఉండటం వలన ఆ దినాన ప్రయోజనమేంటి? మేము నీ కొరకై నిలబడదాము కాక. ఆ ఘడి రాకముందు మేము నీ సన్నిధిలో నడుచుదాము కాక. సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, ఆ గొప్ప వెలుగు మీద వెనుకకు రెక్కలు చాపి కూర్చొని మేము కంచగనే సత్యమైన నిత్యత్వాన్ని అది తెలియజేస్తుంది. అప్పుడు నీవు వెలుగులో ఆశ్రుండై ఉంటావు. ఏకాకినై నేనక్కడ నిలబడి ఉండవలసి వచ్చినప్పుడు ఆ సోదరుడు గతించాడు, మా పాదిరి గారు గతించారు, మా అమ్మ గతించింది, మా నాన్న గతించారు, నా భార్య గతించినది, నా బిడ్డలు గతించారు. ఓ దేవా, అప్పుడు నీ కొరకు నేనేమి చేయబోతాను ప్రభువా? అప్పుడు నీకేమి చేయగలను? అది రాత్రే ప్రొద్దుగుంకక మునుపు కావచ్చు. నీ కొరకు నేనేమి చేయబోతున్నాను? నేనేమి చేయగలను? ఓ క్రీస్తు, నీ కొరకే నిలబడతాను. ఈ రోజే నా నిర్ణయం చేస్తాను. ఇతరుల గురించి మాట్లాడేదంతా మానుకుంటాను. నా కోపాలను నేను విడిచిపెడతాను. నా రకరకాల భావాలను వదులుకుంటాను. సమస్తాన్ని విడిచిపెడతాను. కత్తిరించి వేసి నా కుణంతా స్వీకరించుము ప్రభువా. నన్ను అంగీకరించండి. నీ స్థలములో నేను ఉండవాలని ఆశిస్తున్నాను. నేను కత్తిరింపబడవలసినది. నాలో ఉన్న సమస్త స్వార్థము, సమస్త గర్వము, సమస్త తారతమ్య భేదములు నాలో నుండి తీసివేయండి.
ఆ తర్వాత బొచ్చు కత్తిరించబడిన గొర్రె పిల్ల నీ కొరకై అలాగ నేను నిలబడగొరుతాను. జీవితంలో తీరాశలుగా పిలువబడే సమస్త ఆశలు విడవగోరుచున్నాను. సమస్త నాటకాలు, సహవాస సమూహాలు, పాతదైన చెడ్డ వస్త్రాలను విడిచిపెట్టగోరుతున్నాను. మేకప్లు, పేదవులకు పూతలు, ప్రేళ్లకు రంగు పూతలు, లోకములే కాన్పిస్తున్న ఈ వ్యత్యాసాలని విడిచిపెట్టగోరుచున్నాను. లోకములే ఉండవద్దు, లోకముతో సహవాసం చేయవద్దని మీరు చెప్పి ఉంటే బయటికి రండి. ఓ దేవా, సహాయము చేయండి, నన్ను కత్తిరించండి, నన్ను గొర్రెపిల్లగా స్వీకరించండి. నేను నోరు తెరవక మౌని అయి నేను గుర్చి ఏమి మాట్లాడక కేవలము కత్తిరించబడిన వాడినై నిలబడదును కాక. ఓ దేవా, అదెంతటి వ్యత్యాసతను చేకూరుస్తుంది. ఒకప్పుడు నీవు నన్ను కత్తిరించిన విధము జ్ఞప్తి ఉన్నది. నా భార్యను తీసుకున్నప్పుడు నా బిడ్డను, నా తండ్రిని, నా సోదరులను సంపూర్తిగా కత్తిరించి వేశాను. ఆయనను నేను నిన్ను ప్రేమించానని నా హృదయంలో ఎరిగి ఉంటేని నీవు నన్నెంతగా దీవించినది, నా ఇళ్ళ నీవెంత మంచిగా ఉండినది. ఏమై ఉన్నానో అదంతా, నాకు కలిగి ఉన్నదంతా, నేనై ఏమై ఉండబోతున్నానో అదంతా అదంతా నీదే దేవా, అది నీవే. నా తప్పిదాలని నేను ఒప్పుకుంటున్నాను. నేనేమి చేశానో, ఏమి తలంచానో అవన్నీ ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నన్ను కత్తిరించివేయండి, నేను నీ గొర్రె పిల్లలై ఉండగోరుతున్నాను. అంత మాత్రమే కాదు, ఈ ఉదయవేళలో చేరిన ప్రతి ఒక్కరిని స్వీకరించండి. ప్రతి గొర్రెను గొర్రెలై ఎవరుండగోరుతున్నారు అట్టి వారిని ఈ ఉదయవేళలో వారందరినీ కత్తిరించి వేయండి. వారి యొక్క చిన్న పాదాలను సువార్తనే మేజులలో పెట్టండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ పశ్చాత్తాపములకు వారిని నడిపించును కాక, దేవునికి వారు ప్రత్యేకించబడిన వారిని వారు తెలుసుకుందురు కాక. వారి యొక్క వ్యత్యాస భావాలను, లోక సంబంధమైన విషయాలను ఆయనే కత్తిరించి వేయను గాక. ప్రభువా, ఈ ఉదయాన వాటన్నింటినీ మీరు కత్తిరించి వేయండి. నెమ్మదిగాను దీనత్వంతోను తిరిగి జన్మించిన క్రైస్తవులమై నీ ఎదురు నిలుచుందుము కాక. ప్రభువా, దయచేయండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వెళ్తాను. అది ఎంత వాతావరణమైనా, అది నాకు సరిపడినా సరిపడకపోయినా నేను వెళ్తాను, వెళ్ళగోరుతాను. నేను నీ కొరికే నిలబడాలి. కారణం ఆ దినాన నీవే నా వ్యాజ్యాన్ని వాదించాలన్న ఆశ. చూడండి, ఆయన నా కోసం నిలబడ్డాడు, ఇప్పుడు నేను ఆయన కోసం నిలబడతాను. ఓ దేవా, ఈ దినాన దాన్ని అనుగ్రహించండి. అందరూ తలవంచి ఉండగా, ప్రతి హృదయము ప్రణమిల్లి ఉండగా, ఉదయవేళలో ఇక్కడున్న ఒక్క ప్రతి ఒక్కరూ ఈ మార్గాన్ని గూర్చి మీరు విసుగు తిందినట్లుగా నేను గ్రహిస్తున్నాను. అందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. చేయని కార్యాలను గూర్చి నీవి విషయాలు ఒప్పుకున్నావు. ప్రభు, నిన్ను కత్తిరించి వేటి కొరకు ఈ ఉదయాన్ని అనుమతించున్నావు. నిజమైన గొర్రెపిల్లగా చేయము అని చెప్తూ నీ చేయి పైకెత్తగలవా? అమ్మా, దేవుని నిన్ను దీవించును కాక. సహోదరుడా, దేవుని నిన్ను దీవించును కాక. సహోదరుడా, దేవుని నిన్ను దీవించును కాక. నిలబడి ఉన్నాను, నన్ను కత్తిరించు ప్రభువా అని ఇంకెవరైనా చెప్పగలరా? నేను గొర్రెను, నేను నా నోరు కూడా తెరవలేని వాడను. లోకాన్నంతా నా నుండి కత్తిరించి వేయమని కోరుకుంటున్నాను. సహోదరుడా, దేవుని నిన్ను దీవించునుగాక. అమ్మా, దేవుని నిన్ను దీవించునుగాక. దేవుని నిన్ను దీవించునుగాక బిడ్డ. మా దేవుని నిన్ను దీవించునుగాక. సహోదరి, దేవుని నిన్ను దీవించునుగాక. ప్రభువా, నన్ను కత్తిరించు. సహోదరి గట్టి, మా దేవుని నిన్ను దీవించునుగాక. సహోదరి, దేవుని నిన్ను దీవించునుగాక. లోకంలోని అన్ని కావాలని నాకు కోరికగా ఉండాను. ప్రభువా, నన్ను కత్తిరించి వేయండి. నేటి ఉదయవేళలో నీకోసమే నేను నిలబడగోరుతున్నాను. చక్కగా కత్తిరించబడ్డ గొర్రెగా నేను నిలబడగోరుతున్నాను. లోకంలోని అన్ని నాకు కావాలి, వాటిని నా నుండి కత్తిరించి వేయము. నేను నీ వ్యక్తిని కాగోరుతున్నాను, నీవు నావాడవే. ఆ చేయి నీ వైపు ఎత్తుచుండగా ప్రభువా, నన్ను స్వీకరించవా. మా దేవుని నిన్ను దీవించునుగాక. అయ్యా, దేవుని నిన్ను దీవించునుగాక. దేవుని నిన్ను దీవించును. అయ్యా, దేవుని నిన్ను దీవించునుగాక. అయ్యా, దేవుని నిన్ను దీవించునుగాక. అమ్మా, దేవుని నిన్ను దీవించును. అమ్మా, దేవుని నిన్ను దీవించును. నేను మీ విషయాలని నమ్ముతున్నాను, చూస్తున్నాను. దేవుని నిన్ను దీవించును. అక్కడ వెనకాలనున్నా అమ్మా, దేవుని నిన్ను దీవించును. అక్కడ వెనకాలనున్నా అమ్మా, దేవుని నిన్ను దీవించును. సహోదరి, దేవుని నిన్ను దీవించును. అర్థంగా ఉండండి.
హలో, ఆయనకి ఇష్టము కానివి దేవుడు తీసివేయమని కోరుకుంటున్నాను. స్వార్థత్వంతో ఉన్నవి, మనస్మర్ధలు అన్ని ఉదయవేళలో ఆయన కత్తిరించి వేయాలని కోరుకుంటున్నాను. నువ్వు ఆయన వలె ఉండాలని కోరుకుంటున్నాను. హక్కులు ఉన్నవి, లేనివి నాకు అనవసరం. నాకు ఎలాంటి హక్కు అవసరం లేదు. ఒక హక్కు కావాలి, అది ఆయన యొక్క వచ్చుటే. మిగతావన్నీ ఆయనే స్వీకరిస్తాడు. క్రీస్తునొద్ద పశ్చాత్తాపం నొందకుండా ఇంకా రక్షణ పొందకుండా ఉన్నటువంటి పాపి ఎవరైనా ఉన్నారా? పాపి అయిన స్నేహితుడా, నీ చేయి చూపించగలవా? దేవుడు దీవించు. చేయత్తి అబ్రహాం, నన్ను గుర్తుంచుకోండి, నేను క్రైస్తవుడు కాదు. ఏ క్షణా నేను దేవుని ఎదుర్కొనబోతున్నాను నాకు తెలియదు. నీవు కోరిక ముగిస్తుండగా ప్రార్థనలో నీవు నన్ను జ్ఞప్తించుకోనండి. నీ కొరకై ప్రార్థన చేయడం కొరకై నీ చేయి చూపించగలవా? ఆయన చూస్తున్నాడు. దీవించునుగాక వచ్చినా అమ్మా, దేవుని దీవించునుగాక. అయ్యా, దేవుని దీవించను. నన్ను కూడా అని చెప్పేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎంతమంది దారి తప్పిన వారు ఉన్నారు? సహోదర అబ్రహాం, అది నేను అంగీకరిస్తున్నాను అని నీవు చెప్పవచ్చు. అయితే చూడు, సాత్వికమైన పావురం నీళ్ళ నుండి విడిచిపోయినట్లయితే ఏదో తప్పు నీలో ఉందన్నమాట. ఒకరినొకరు సహించలేని స్థితి నీలో ఉంటే ఏదో పొరపాటు ఉంటుంది. హృదయాంతరంగంలో ఉండి ప్రతి ఒక్కరిని నీవు క్షమించకపోతే వారింతటి కార్యాన్ని చేసిన వారైనప్పటికీ, వారేమి చెప్పి ఉన్నప్పటికీ, అంతరంగంలో నీవు క్షమించకపోతే, యేసు చెప్పాడు ఇలాగా, మీ హృదయపూర్తిగా మీరు ఒకరిని ఒకరిని క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి క్షమించడు అని. ఈ ఎండ వాతావరణంలో ఈ రోజే ఆయన నిన్ను పిలిచినట్లయితే ఏమవుతుంది? ఒకట ఉబ్బుకుతూ ఉండగా సంఘమా సంసిద్ధమా, భవన యొక్క మూలకపు మీద పరిశుద్ధాత్మ కూర్చుని ఉండగా దిగి వచ్చి తిరిగి హృదయలేక వచ్చి నిన్ను దీనునిగా సమాధాన కారకుడిగా చేయలే ఉండగా నేనేమి చేయాలి? సౌరభ్ నేహం, కేవలం గొర్రెపిల్లమైతే చాలు. గొర్రెపిల్లైన వెంటనే పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చును. ఇదే చెడ్డ ఉద్దేశాలు చెడ్డ తలంపులు నీకు ఉన్నట్లయితే, ఈ మార్గం ఏదైనప్పటికీ వాటిని విడవడానికి నీవు అనుమతి ఇవ్వకపోతే పరిశుద్ధాత్మ ఎన్నడూ నీలోనికి రారు. ఉండగా ఎవరైనా తమ చేతులు ఇద్దుతారేమో అని ఆశ్చర్యపడుతున్నాను. ఆ మాటలు విని నన్ను పంపిణీ వాడి విశ్వాస ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు అని యేసు చెప్పి ఉన్నాడు. అతడు తీర్పులోనికి రాక ఆయనలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని ఆయన చెప్పాడు. యోహాను 5:24, వేసిక దగ్గరకు రావాలని ఆశిస్తే ఇక్కడికి వచ్చి మోకరించు. సాత్వికమైన సమాధానకరమైన ఆ అనుభవం నీవు మరొకసారి పొందుకునే వరకు కలిసి ప్రార్థిద్దాం. నీ దగ్గరికి వచ్చి నీవు పొందుకునేంత వరకు ఇష్టపడుతున్నావా? మనం తలలు వచ్చి ఉండగా రక్తముతో నిండి ఉన్న ఆ ఊట అను పాట పడుచుండగా నీవు ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థించాలని ఆశిస్తున్నాను. కావాలని ఆశించిన వారు వేదిక దగ్గరకు కంటి దగ్గరకు వచ్చి మోకరించి కొద్దిసేపు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవుని దీవించు, వచ్చి మోకరించు. మనము తల వంచి ఉండగానే మీ హృదయాలలో ఇది కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. ఈ హృదయాన ఎవరు పగలగొట్టారో తెలుసా? మీకు మీరుగా సిగ్గు కలుగు చేసుకున్న వారై ఉండగా ఒక రంగుజాతి స్త్రీ జాలిపడవలసిన విషయం. ఖాళీ మరిమలో వాపు ఉంది, తెల్ల వెంట్రుకలు, వేదిక మళ్ళీ ఉన్నది. కొంతకాలం క్రితము ఒక నల్లజాతి వృద్ధుడు బానిస ఉన్న స్థితిలో ఉండి రక్షించబడ్డాడు. రక్షించబడి వెళుతూ తాను స్వతంత్రుడయ్యానని తన యజమానితో చెప్పాడు. అతను అడిగాడు, నీవా, నీకేమైంది అని అడిగాడు. నేను స్వతంత్రుడయ్యాను అని అన్నాడు. అప్పుడు అతన్ని వదిలిపెట్టాడు. ఈ ఉదయం వేళలో రక్షణ కొరకై మరొక మార్గం వచ్చారు ఇక్కడికి. అతడు స్వతంత్రుడని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. అశుద్ధాత్మ ప్రజలను ఒక తీర్మానంలోకి నడిపించలాగున భారంగా ప్రార్థించండి. అతడు అడిగాడు, మోషే, నీ విడుదల పొందావని చెప్పుచున్నావా? అవునయ్యా, నా యజమానుడా, నేను విడుదల పొందాను. నీ విడుదల పొందితే నేను నిన్ను స్వతంత్రునిగా చేస్తాను. నీ వెళ్లి సువార్త ప్రకటించు. అతడు చావసిద్ధంగా ఉన్న సమయంలో అనేక మంది అతని జాతి ప్రజలు చూచుడుగా వచ్చారు. అలా వారు అక్కడికి రాగా అతడి కోమాలో ఉన్నాడని తలంచి అక్కడికి రాగా అతడు లేచి ఇలా చెప్పాడు, నేను చనిపోయాను అనుకున్నాను. నేను దీవించుడుగాక మోకరించు సహోదరుడా, నేను అయిపోయాను అనుకున్నాను అని చెప్పాడు. మోషే, నీవేమి చూశావు? అలా చెప్పాడు, నేను ద్వారం దగ్గరికి చేరగానే నేను ఆయన చూశాను, నేను నిలవబడి ఆయన్నే చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఒక దూత వచ్చి, మోషే రా అని చెప్పాడు. అనేక సంవత్సరాలు సువార్తను ప్రకటించినావు, నీ కొరకు కిరీటము వస్త్రము సంసిద్ధంగా ఉంచబడి ఉన్నవి. వస్త్రము కిరీటం విషయం నాతో చెప్పవద్దు.
నాకు వస్త్రము గాని కిరీటము గాని అవసరము లేదు. నేను ఆయన్నే చూడాలి. ప్రతి క్రైస్తవుని యొక్క స్థితి అలాగే ఉండాలనే నా యొక్క తలంపు. ఇక్కడ కొంతకాలం క్రితం చికాగో పట్టణము ఆ ప్రాంతాన నేను ఒక మ్యూజియం దానిలో ఉన్నాను. నేను అదంతా చూస్తూ ఉన్నాను. ఎత్తి మీద తెల్ల వెంట్రుకలు అంటుకున్నట్లుండి చేతిలో టోపీ పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్న ఒక వృద్ధుడైన ఒక నీగ్రో వ్యక్తి నేను చూశాను. నేను అతన్నే చూస్తూ ఉన్నాను. అతను ఒక చిన్న స్థలం వైపు చూచి ఒక్కసారిగా వెనక్కి తగ్గి తన నల్లటి బొగ్గుల మీద నుండి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. ఓ క్షణమే అతన్ని గమనించాను. మరలా చూస్తూ మరలా ఏడుస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్లి అయ్యా అని పిలిచాను. ఏంటండి తెలజాతి స్నేహితుడా అని అన్నాడు. నేను అడిగాను, నిన్నంతగా బాధపరిచిన విషయం ఏంటి? నేను చూస్తూ ఉన్నాను నిన్ను. ఏమి కొరకు అంత కలత చెందుతున్నావు? అతను చెప్పాడు, అయ్యా నీవే నా స్థితిలో ఉన్నట్లయితే నా వైపు నేను కట్టెపరుచుకుంటున్నాను అని అన్నాడు. నేను ఒకప్పుడు బానిసనై ఉన్నాను. ఇక్కడ ఆ చిన్న అద్దాల గదిలో ఆ వస్త్రాలు పెట్టబడి ఉన్నవి అని చెప్తున్నాడు. అవును, అవి వస్త్రాలే. దానిలో ప్రత్యేకత ఏంటి అని అడిగాను. అక్కడ ఉన్న ఆ మరక అది అబ్రహాము లింకన్ యొక్క రక్తపు మరక అని చెప్పాడు. ఆ రక్తము నా బానిసత్వ నడికట్టును తొలగించి వేసినది. అతను ఇలా అంటున్నాడు, ఓ తెల్లదొరా, అది నిన్ను కూడా పులకింత చేయటలేదా? వృద్ధుడైన అతని మెడ మీద నా చేతులు చుట్టి నేను ఇలా చెప్పాను, సోదరుడా దేవుడు నిన్ను దీవించునిగాక, మరో రక్తము నన్ను పులకరింపజేస్తున్నది అని అన్నాను. ఆ రక్తము కూడా నాకు తెలుసండి అని అన్నాడు. నేను చెప్పాను, ఆ ఏడా బానిసత్వ నడికట్టును తీసివేశాడు. ఒక అనుకప్పుడు ఓ ఆదివారం అని నేను పురికి పరిహాసాలు పలుకుతూ పరుగులేడుతూ ఉంటేని, ఓ దేవా అది నేనెలా చేసి ఉంటేని. ఎక్కడ చేశానో నా హృదయాంతరంగ ముందు మరకలు ఉన్నవి. అయితే ఆయన నడికట్టును తీసివేసినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అన్ని వీగిపోయినవి. ఆయన నా స్థానంలో నిలబడి ఉన్నాడు. ఒకప్పుడు నేను ఒక స్త్రీని చూస్తూ ఉంటే ఎంతో హీనంగా ఆవిడ ఉన్నది. నేను ఆవిడ గర్ధించాలనుకున్నాను. దేవుడు నాకు ఒక దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆవిడ కొరకు ప్రార్థించాను. ఆవిడ పాపాల కంటే నా పాపాలు ఎక్కువగా కనిపించినవి. హీనావ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి ప్రక్కనే కూర్చొని నేను బోధకులని చెప్పడానికి సిగ్గుపడ్డాను. ఆవిడకు 65 లేక 70 సంవత్సరాలు ఉంటవి. ఆవిడ ఇద్దరు మగ స్నేహితులు అక్కడ మోకరించి వారి హృదయాలకు క్రీస్తుకు అర్పణ చేసుకున్నారు. ఎంతటి గొప్ప మార్పు అది! నీవు చేవా, ఈ ఉదయ వేళలో నీవు అంతకంటే మిన్నగా పాపం చేస్తుంటివా? పరిశుద్ధాత్మ నిన్ను ముట్టలేనంత మురికిగా నలుపుగా నీ హృదయాన్ని చేసుకున్నావా? బహుశా పావులు తన నిత్య మార్గాన వెళ్లిపోయి ఉండవచ్చు. అది నిత్యము విడిచి ఉండవచ్చు. చిన్న అమ్మాయి నడుచుతూ వెళుతుంది. దేవుని దీవించునుగాక బుజ్జి, దేవుని దీవించునుగాక సహృదయ. ఆ చిన్న అమ్మాయికి ఏమీ తెలియదు అని నీవు చెప్పవచ్చు. అవును, ఆమె ఎదగదు. పాతకాలపు ప్రేమ కథలు, పలు పలు విధాల పత్రికలు మీరు చదవగలిగినవన్నీ ఆమె చదవలేకపోవచ్చు. అందుచేతనే ఆమె సహృదయురాలు. చిన్నపిల్లని ఆటంకపరచక నా యొక్క రానీయుడి అని యేసు చెప్పాడు. ఎవరైనా రావాలని ఆకాంక్షిస్తే ఈ ఉదయ వేళలో ఆశించినట్లయితే వేదిక తెరవబడి ఉంది. మరొక క్షణం మాత్రమే. మరోసారి మనం పాడుతూ ఉండగా, ఈ పశ్చాత్తాప్తులైన పాపులు ప్రార్థిస్తూ ఉండగా మనం ప్రార్థిద్దాం.
Dying thief, rejoice to see that thou done it. Sure, everything was gone, the poor fellow was finished. And there may I, though vile as he.
రావా, మంచి అనేది ఎరిగిన నీవు ఇక్కడికి రావా. బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, మేలేనిది చేయనెరింగి ఉండి అలాగు చేయనట్లయితే అది పాపము అని. రావా, నీవు తప్పిదస్తున్నావని నీకు తెలుసు. మార్గాన్ని సరిచేసుకో, వేదిక యుద్ధం మోకరించు. ఆయన ఎలా అమర్యాదగా నీవు నడిచినందుకు ఆయన క్షమాపణ కోరుకో. పరిశుద్ధాత్మ మరలా నీలోనికి వచ్చి నిన్ను మరలా సాధువునే వారిగాను దీనునిగాను నెమ్మదస్తునిగాను చేయుగాక. అంగీకరించవా? గుర్తించుకో, నీవు చనిపోయినట్లయితే ఆయన నీ కొరకు అయిపోయాడు. కాబట్టి ఇక నీ కొరకు విజ్ఞాపన చేయుటకు వేరే మరొకరు లేరు. ఈ ప్రాతకాలంలో నీవు ఆయన కొరకు నిలబడాలని అపేక్షిస్తున్నాడు. నీవు నిన్ను దీవించునుగాక.
ఇలా నిరీక్షిస్తున్నావా? అవునా? నిజంగా గర్థించబడిన వారు సంఘములో 15 మందేనా? ఇదంతా ప్రశాంతమైన, సాధుత్వమైన, నిర్విచారమైన జీవితం జీవిస్తున్నారా? అశుద్ధాత్మ ద్వారా ఇది పరిశీలించబడుతుంది. నీవు క్షమాపణ కలిగున్నావా? శత్రులు నీకు ఎవరూ లేరా? గత జీవితం అందు పాపులుగా ఉండి శిక్షకు పాత్రులుగా లేరా? అన్నిల వలె మీరు జీవించకూడదు, ప్రత్యేకంగా జీవించాలి. నీ జీవితం మార్గదర్శిగా ప్రత్యేకంగా ఉండాలి. సాధువైన పరిశుద్ధాత్మని హృదయ సింహాసనపైన కూర్చుని శాంతి ప్రశాంతతతో అనురాగముతో ప్రజల మధ్య జీవించినట్లుగా నిన్ను చేయను. నీ ఇరుగు పొరుగు వారు, నీ సహవాసులు, నీవు సాధువైనా దీనుడువైనా వినయ విధేయుడైన క్రైస్తవుడని నిన్ను గురించి తెలుసుకుంటారు. దేవుని పావురము నీతో ఉన్నాడు. ఆ నిశ్చయత నీకు ఉందా? ఒకవేళ ఇదే ఆఖరితరం నీకు కావచ్చు. ఆ తర్వాత వేదికలో ఉన్న నిన్ను దేవుడు దీవించునిగాక.
You won't have to be judged now.
ఇప్పుడు నీవు శిక్షించబడవు. అశుద్ధాత్మ నీకు తీర్పు తీసుకుని వచ్చను. హక్కులు నీవు నీయందే బంధించుకోలేదు. ఇలా చెప్పు, ఓ ఎంతో కాలంగా నేను క్రైస్తవునిగానే ఉన్నాను, నేను వెనుడికి ఇష్టపడలేదు. మీలో కొందరికి వేదిక దగ్గరకు వచ్చిన ఇదే ప్రప్రథమ కావచ్చు. నేను అపేక్షించడంతో పాపిగానే ఉండవచ్చు, అది నా హక్కు. అది హక్కు. నీవు స్వేచ్ఛ కలిగిన బాటసారి, నీ ఇష్టం వచ్చిన రీతిగా నీవు చేయవచ్చు. నేటి ఉదయాన నీ హక్కుని నీవు వదులుకుంటున్నావు. ఇలా చెప్పు, నామకాంత క్రైస్తవతో వేదిక వద్దకు వెళ్ళుట వారేమి చెప్పినేమి? దేవుడు ఏమి చెప్పునో అది కావాలి. నిన్ను రమ్మని ఆయన పిలిచాడు, నీవు వచ్చావు. నీ హక్కుని నీ విడిచిపెట్టావు. సాధువైన పరిశుద్ధాత్మకు నేడు నీ హృదయమందు స్థలం ఆక్రమించుటకు నీ వచ్చితివి. ఆయన చేస్తాడని నాకు తెలుసు, ఆయన చేయను అది నాకు తెలుసు, ఆయన చేస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. అక్కడైతే అది నీకు సహాయం చేయలేదు. వచ్చిన వల్ల నీకు ప్రయోజనము లేదు. ఆయన అర్థిస్తున్నాడు, మొదలుపెడుతున్నాడు. నీ వచ్చిన కొరకై చనిపోయి సమస్తము చేశాడు. నీ యొద్దకు రావాలనే అలా చేశాడు. నీ యొక్క మరణ ఘడియలలో మరణ దూతలు నీ యొద్ద కూర్చొని ఉన్నప్పుడు భయంకర దృశ్యాన్ని నీవు చూచుటకు బదులుగా ఒక్కసారైనా వచ్చేందుకు నీవు తృణీకరించవని నీవు తెలుసుకుంటున్నావు. ఆ పిద పని ఆత్మ నల్లదై మురికదైపోతుంది. ఇక సమయం ఉండదు. ఎంతగా కేకలు వేసినా ఇక లాభము లేదు. ఏషావు పాపము చేయగా అతని కృపాదినము లేకుంటే అతనికి మరొక తరుణము లేకపోయాను. చేసుకోవడానికి ఎంతో బిగ్గరగా ఇచ్చాడు, అది అతడు చేయలేకపోయాడు. ఆఖరి సమయంలో దేవుడు అతన్ని పిలిచాడు. ఈ ఉదయ వేళలో నీవిక్కడ కూర్చుని కొరకై నీ సమస్త హక్కులను, నీ సహా స్నేహితులను నీ వదులుకున్నావు. ఇక్కడ మోకరించి దేవునితో మాట్లాడు కొరకై నీ హక్కులను నీ వదులుకున్నావు. దేవుని వాక్యాన్ని బట్టి నేను నీతో చెప్పుచున్నాను. యేసు ఇలా చెప్పాడు, నా యద్దకు వచ్చు అనేంత మాత్రమును త్రోసివేయను అని అన్నారు. నీవక్కడ వేదిక దగ్గర ఉన్నప్పుడు నీవు చేసిన వాడి కొరకై పశ్చాత్తాపమవుతున్నావని ఆయనతో చెప్పు. మారు మనసు పొందు. చేతనే ప్రజలు బాప్తిస్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందకపోవడం కారణమది. వారు సంపూర్తిగా మారు మనసు పొందరు. దేవుడు పరిశుద్ధాత్మను వారికి ఇవ్వాలనే ప్రయత్నిస్తున్నాడు. దేవుడును నిరాడభూడును అనుకో గలవాడవై ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఆ కారణము చేతనే అదే స్వార్థత్వముతో నీవు నిలబడుతున్నావు. నీవు నిలబడి కేకలు వేయవచ్చు, భాషలు మాట్లాడవచ్చు, ఇంకేమేమో చేయవచ్చు. అలాంటిదేమీ నీవు పరిశుద్ధాత్మను కలిగినట్లుగా చేయదు. ఒక వ్యత్యాసకరమైన వ్యక్తిగా నీవక్కడి నుండి లేచి నిలబడవలసి ఉన్నది. సాధువుగాను, దినుడుగాను, విధేయుడుగాను, పరిశుద్ధాత్మని ఎందు నివసిస్తున్న వ్యక్తిగా నీవక్కడి నుండి లేచి నిలబడవలసి ఉన్నది. రాను సంవత్సరం ఎంత దూరం నీవు వచ్చావో వెనకాల ఉన్న ఆ అడుగు జాడలు చూడు. విషవా కాలమంతట్లో కూడా నీవు లాభప్రాప్తినే పొందుతావు. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశానిగ్రహం, దయాత్వం, మంచితనం, దీర్ఘశాంతం, విశ్వాసం. ఇప్పుడు నీవు మారు మనసు పొంది అసలైనది, సత్యమైనది, యథార్థమైనది కావాలని దేవుని అడుగు. అక్కడున్న చిన్న బాలిక, బాబా నీవు చేస్తావా? ఈ తల్లి నేను చేయి పట్టుకుని ఉన్నది. ఇక్కడ వేదిక తల వంచుకుని ఉన్న ఆ నల్లజాతి వృద్ధ స్త్రీ, నీవు ఒకవేళ మొక్కజొన్న పేలాలు ఇతరత్ర మీరు తినుచుండవచ్చు, నీవు చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉండవచ్చు. సహోదరి, నాకు అదంతా తెలుసు. రాతకాల వేళ ఆయన మహిమలో నీకు ఒక గొప్ప భవనం నిర్మాణమై ఉంటుంది. అవును, దేవుడు నీ హృదయాన్ని దీవించునుగాక. వెంట్రుకలు తెల్లబడుతున్నటువంటి స్త్రీ వేదిక వైపే చూస్తున్నారు. అలవంచుకున్న ఒక యవన స్త్రీ తెల్లగా వెంట్రుకలు నడిచిన ఆమె, ఓహో దేవా, ఇక్కడున్న వివిధ తరహా పురుషులు మోకరించి ఉన్నారు, అనుమనసు పొందండి, పశ్చాత్తాప్తులు అవుతున్నారని ఆయనకు చెప్పండి. ఆయన కృపచేత ఈ దినం మొదలుకొని మీ విచ్చేస్తాలన్నీ మార్పు చెందుతవి. నీవు దినడువుగాను సాధు చినడువుగాను ఉండగొరుచున్నావా? నీవు విధేయుడవై ఆయన నిన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్లాలని ఇష్టపడుతున్నావా? ప్రజలు ఏమైనా చెప్పినట్లయితే అదంతా మంచిగా అప్పించినా నీ పొరుగుని వారి గురించి మాట్లాడే హక్కు నువ్వు వదులుకుంటున్నావు. నువ్వు యేసును గురించే మాట్లాడబోతున్నావు, మంచి కార్యాన్ని నీవు చేయబోతున్నావు. నీవిక హంతకుడుగా ఉండబోవు, అమాయకుడి పైన నీవిక ఎగురబోవు. నిజ క్రైస్తవుల యొక్క ధీరత్వములోని ధైర్యశీలతను చూశారా? నీవాలాంటి వాడే ఉంటావు. నీవాలాంటి వాడివైతే నీవు క్రైస్తుడు అని ఎవరు నిన్ను గురించి చెప్పనవసరం లేదు. నీవు మాట్లాడుతున్నప్పుడే వారు నిన్ను గ్రహిస్తారు. లోపల బయటను నీవు ముద్రించబడ్డావు. ఇప్పుడు నీ హృదయంలో నీవు తగ్గించుకుని మారు మనసు పొందు. నీవు పశ్చాత్తాపం పొందుతున్నానని ఇక ఎన్నడూ అలా చేయనని దేవునితో చెప్పు. నీవు నడిచిన నడతను బట్టి నీవు సిగ్గుపడుతున్నావు. నేనప్పుడు నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అప్పటి నుండి శాంతి నీ హృదయాన్ని సరిచేస్తుంది అది నేను నమ్ముతున్నాను. సమాధానం నదీ ప్రవాహం లేని ఆత్మలోకి కుమ్మరితబడుతుంది. నీవు కేకలు వేయకపోవచ్చు, నీవు భాషలతో మాట్లాడకపోవచ్చు, నీవు ఎగిరిగిరి గెంతులు వేయకపోవచ్చు. ఒకటి నీ హృదయంలో కలిగిన వాడవై నీవి వేదికను విడిచి వెళ్తావు. నీవు జీవించిన కాలము పురాతనమైన ఆ కరుకైన సిలువకు నిన్ను లంగరగా చేయనది నీలో ఒకటి ఉంటున్నది. ప్రార్థిస్తూ ఉండగా పశ్చాత్తాప్తులు కండి. పరలోకమందున్న మా తండ్రి, అయోగ్యమైన ప్రాణులమైన మేము చెమట కయ్యగా ఉన్నటువంటి ఈ చెమట గదిలో నేటి ప్రాతకాల వేళ చెమటతో మేమున్నాం. ఏవా బావులో నుండి ఆ చెమటను నీవే పుట్టించినవి. వారు పాపులని, పాపం చేసి ఉన్నారని పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారిని ఒప్పింపజేశాను. వారి యొక్క ఆత్మలు మూర్ఖతలో ఉండెను. వారు విరోధులుగాను ఇతరత్ర కార్యకలాపాల సమితులుగాను అన్ని ఎరిగిన వారుగాను ఉండిరి. పశ్చాత్తాపమునందులేని వారిగా, ఇతరులు తప్పిదాలు క్షమింపలేని మనస్సు గల వారిగా వారు లేకుండిరి, వరలా ఐశ్వర్యగా ఉండిరి. అరైతే ఈనాడు పరిశుద్ధాత్మ వాక్యాన్ని స్వీకరించి వారి దీన హృదయాలలో దానిని పెట్టినది అని ఇలాగ చెప్పి ఉన్నది. మొట్టమొదట వేదిక నందుకు వచ్చిన స్థలానికి తిరిగి నీవు రావాలని ఆశిస్తున్నావా? నీ ఎవరిని ప్రేమించినావో ఆ స్థలానికి రమ్మని సజీవమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అలాగైతే లేచి నిలబడి వేదిక నందుకు రా. వారది చేశారు. వారి ఆలోచనలను శుద్ధీకరించాలని నిన్ను వేడుకుంటున్నాను. వారి హృదయాలను శుద్ధీకరించి వారిని సాధువులుగాను శాంత స్వభావులుగాను చేయండి. వారు ఈ వేదిక దగ్గర ఇప్పుడే నిలవబడి వారు పశ్చాత్తాపం పొందిన తదుపరి వారి హృదయాలను నీకు అర్పణ చేసుకుని తమ గృహాలకు వెలుదురు కాక, అది ఏమి జరిగినప్పటికీ వారి భర్త కలత చెందినా, వారి భార్య కలత చెందినా, వారి ఇరుగు పొరుగు వారి కలత చెందినా, లేక నీతో కలిసి పనిచేయవారో, లేక నీతో కలిసి సహవాసం చేయవారో కలత చెందిన భావన వలే నే సాధుశీలై ఉంటాను. నీవు పగ తీర్చుకుంటే అది నీకే సంభవించి ఉన్నది. అది నా పనిని ప్రభు చెప్తున్నాడు. అది అలాగేనని మేము కనుగొంటాం ప్రభువా. సాధువుగా అలాగే నిలబడగా దేవుడే ఆయన గొర్రెపిల్లలోకి వచ్చిన చూస్తున్నాము. అది మాటికే వాస్తవమే. ఈ మంచి కాపరి తన గొర్రెల కొరకై తన ప్రాణము పెట్టును. ఇప్పుడే ఆయన తన గొర్రెల్లోకి వచ్చి వారిని నడిపించును. వాటిని అభ్యంతరపరిచిన వారికి శ్రమ, వారికి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా చెప్పిన వారికి శ్రమ. అట్టివాడు మెడక తిరగటరాయి కట్టుకుని సముద్రంలో పడద్రోయబడిన వారికి మేలు అని చెప్పబడుతున్నది. నా తండ్రి సముఖములో వారి దూతలు నిత్యము ఉన్నారు. ఓ దేవా, అదే మాకు కావాలి. మీరు వారికి చేసిన నాకు చేసిన వారెవరు? చేత ప్రభువా, నేను సాధుశీలై ఉంటున్నాను. ప్రాతకాల వేళ కూడా నన్ను నేనుగా వేదిక నద్దకు అర్పణ చేసుకుంటున్నాను. ఈ ప్రాతకాల వేళ మాత్రమే కాదు, ప్రతి ప్రాతకాల వేళ ప్రతి దినము కూడా యేసువలే సాధుశీలిగాను దీనునై ఉంటాను. సహాయము చేయండి, అనుగ్రహించండి తండ్రి.
Wonderful, coming down from the Father above. Don't you feel it down here? For my spirit forever. Hallelujah, hallelujah.
విఫలత చేయలేని ప్రేమ కెరటాలు మా ఆత్మలను చుట్టివేయుగాక. సహోదరి కత్తి తన ఒప్పుకోలు చేయించున్నాయని సంఘానికి తెలియవన్నది. అయితే ఆమె తన పియానోను వేదికగా చేసుకుని ఉన్నది. పియానోని తన వేదికగా చేసుకుని నా కొరకు ప్రార్థించమని సంఘానికి చెప్పమని ఆమె అడుగుతున్నది. ఆమె ఎక్కడే కూర్చుని ఆమె కన్నీళ్లు తన కళ్ళద్దాల నుండి కాచుచున్నది. ఈ పుల్పిటియే నా యొక్క వేదిక. నేను పశ్చాత్తాపం పొందుతున్నాను. నా బైబిల్ తడిచిపోయినది. ఓ దేవా, ఎవరైనా లేక నీకు విరోధముగా నేను పాపం చేసినట్లయితే తీసివేయండి ప్రభువా. ఈ బతకాల వేళలో నా చిన్న సంఘములో ఉన్న పాపాన్ని తొలగించండి. దేవుడు మిమ్మల్ని క్షమించాడని మీలో ఎంతమంది భావిస్తున్నారు? సమాధాన పావులు మీ హృదయాలపై ఆస్తి ఉండే ఉన్నారు. ఎంతమంది తలస్తున్నారు? ఆ స్థలాన్ని వదిలి ఇప్పుడే వెనుకకు ఎగిరిపోయినది. ఆ బిడ్డ, నిరంతరము నిన్ను నేను ప్రేమించుటకే నేను నీకై వేచి ఉంటున్నాను. నేను అలా చేయుటకు నీవు అంగీకరించట్లేదు. బాధ్యతతో కూడా నీ పాత స్వభావంతోనే నివసించ నేను అక్కడ నివసించలేకున్నాను. అంటే ఇప్పుడు నీవు అది సమర్పణ చేసుకుంటే తిరిగి ఈ ఉదయవేళ నీ హృదయాలకు వచ్చాను. అలాగే ఎందరు తలస్తున్నారో మీరు చేయొద్దండి, చేయొద్దండి. వేదికలతో ఉన్న వారితో సహా చాలా మంచిది. ఊరిన్న వాళ్ళు ఎందరా తలస్తున్నారు? మీ చేయొద్దండి. ఓ పరలోకమందున్న మా తండ్రి, మధురమైన ప్రతిష్ట సమయ కొరకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. చేతిలోని యాపిల్ పండు ముక్కల ముక్కలుగా చేసి నిలుచేయబడి అది పరిపక్వ మగు వరకు చిన్న బిడ్డ కూర్చొని దాన్ని భుజించే పరిపక్వ స్థితి అది పొందే వరకు మా హృదయాలు అలాగుండాలి ప్రభువా. చీలలతో గాయపరచబడి హస్తాల్లోకి తీసుకుని అది అలా నిలగొట్టండి. నీవు నన్ను గాయపరిచావు, అది చుట్టం లేదా? ఇవాళ తప్పించుకుని పారిపోయి నన్ను గాయపరిచావు. నీవు నన్ను గాయపరచుతుంటేవి. ఇవాళ అటు కార్యాలు చేస్తున్నప్పుడు నా హృదయం రక్తసిక్తమైపోయినది. ఇప్పుడైతే నీ హృదయం నా చేతిలో ఉన్నది. అది నిజమైన దీవెనమైనదిగా నేను చేస్తాను. నేను నివసించి వాడుకుందానిగా నేను అది తయారు చేయకూరుచున్నాను. ఈ ఉదయ వేళలో నేను ఈ గూడు విడిచి వెళ్లిపోదలచి ఉంటిని. తిరిగి వచ్చి నిన్ను నాకు నివాస స్థలముగా చేసుకుని కోరుచున్నాను. ఇవా అనుగ్రహము చూపండి. ఈ మహిమార్థమై అనుగ్రహించండి. యేసు నామమున వేడుకుంటున్నాము.
Don't you love just to worship like this? Oh, my soul is just bathing. On earth, I just seem to come down to the worshipers like this. Your heart feel real gentle. My heart just beating fast. Journey from earth to glory.
మేం పాడుతూ ఉన్నప్పుడు చేతి చూపించగలవా?
Journey from earth to
స్నేహితుడా, ఇది వేడిగా ఉందని నాకు తెలుసు, అది అలా ఉందని నాకు తెలుసు, నేను చేసినలాగా నీవు చేయాలని నా నిరీక్షణ. ఇప్పుడే ఎగిరిపోవాలని తలస్తున్నాను. ఆయన ఎంతటి ప్రేమామయుడు! నేను చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళుతున్నాను? నేను దేని కొరకై ముందంజ వేస్తున్నాను? ఏమి జరగనై ఉన్నది? ఇప్పటి నుండి 100 సంవత్సరాలు నేను ఎక్కడ ఉండబోతున్నాను? ఆయన్ని కనుగొనకపోతే నా స్థితి ఏంటి? ఏదైనా ఆశ్రయస్థానం ఉన్నదా?
Came for the stranger, on earth I long to be like him. All through life's journey, from earth to
చూడగా నేను ఒకటి మిమ్మల్ని అడగబోతున్నాను. వినవారులు ఒకరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, ఒకరు పిలువబడుతున్నారు. ఆయన యొక్క ప్రవక్తగా ప్రభుని యేసు నామమున నేను మాట్లాడుతున్నాను. ఆయన హృదయం గాయపరచబడినట్లుగా నేను భావిస్తున్నాను. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఆయనకు అవిధేయులుగా ఉన్నారు. రావలసినది రావాలి, రావా?
Yes, sister, but there's more than you.
వచ్చున్నావని నాకు తెలుసు. దేవుని దీవించును, దేవుని దీవించును, దేవుని దీవించును. అదే ఉన్న ప్రజా సమూహంలో నేను చూశాను. నేనెన్నడు చూడండి, భయంకరమైన నల్లని నీడ అక్కడ వేలాడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ ఇక్కడ ఇప్పుడు ఉన్నారు, అది ఇప్పుడు నా మీద ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుట. ఆయన ఏమి చేశాడు? తండ్రి ఎక్కడికి నడిపించరో అక్కడికే వెళ్ళాడు. దేవునిను దీవించుగాక సోదరా, దేవునిను దీవించుగాక నా సోదరా. ముందుకు సాగు, మోకరించు. పాతవన్నీ ఒప్పుకొని కలిసి చేసుకుని క్రమం చేసుకునే సమయం ఇదే. రండి. ఇంకా ఇంకేమైనా ఉన్నట్లుగా భావిస్తున్నారా? దేవుని దీవించును, అమ్మా దేవుని దీవించును, దేవుని దీవించును, దేవుని దీవించును, దేవుని దీవించును. అశుద్ధాత్మ ఎప్పుడు యథార్థమే. రండి, వాస్తవతలోకి కదలరండి.
Oh, my God.
That's right. That's the way. Just fill the aisles up, move right out and pray.
Till I rather to glow.
Just repent, tell God you're sorry. That's all you have to do.
కావాలని ఇప్పుడు కొనుక్కుంటున్నావా? హేరుగా చిరుచుకుని ముందుకు రా. అలాగునా ఏమి చేయబోతున్నావు? ఒకవేళ ఈ రాత్రి నీ కొరకు ఎవరు నిలబడబోతున్నారు? మరణమని గుంతు భాగం వరకు వస్తే నీ పక్షంగా ఎవరు నిలబడబోతున్నారు? నీవు చేసింది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మని ప్రక్కనే కూర్చొని ఉన్నారు. నీవు రావాలనే కొనుక్కుంటున్నారు ఆయన. భూమి నుండి మహిమ వరకు జీవిత కాలమంతట్లో కూడా కేవలం పశ్చాత్తలై ఇలా చెప్పు, దేవా నన్ను క్షమించు, నేనది చేయాలని ఇచ్చించట్లేదు. నేను నీ కొరకు నిలబడకపోతే నీవు నా కొరకు నిలబడవు. నీవు నా కొరకై నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినమూలకు నీ కొరకే నిలబడతాను. క్రైస్తవుడు జీవించిన రీతిగా నేను జీవించగలుగుతాను. నా మార్గాలను నేను మార్చుకోబోతున్నాను. అనికవతోనూ దీనత్వంతోనూ నేను ఉండబోతున్నాను. ఎవరే విధంగా మాట్లాడినా ఏమి చేసినా నేను ఊరుకుంటాను. నేను నీ ఎదుట సాత్వికంతోనూ అనకముతోనూ ఉండబోతున్నాను. ఎంతకాలం క్రైస్తవునిగా పిలువబడుతున్నప్పటికీ అది అనవసరం. నీవు ఏ సంఘానికి చెందినది అనవసరం. దానివల్ల ఫలమే లేదు. నేరుగా రా, దేవుని దీవించును బిడ్డా, ముందుకు సాగు. దేవుడిప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సేవకుని నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ ఈ ఉదయాన్న నాతో చెప్పి ఉన్నాడు. ఆ పిలుపు నీవు అనేకులు ఎక్కడ ఉన్నారు అని చెప్పారు. ఆ దినము ఇదే ఆ సమయము. వెనకాల 5 6 ఉన్నారు. వారు నిజంగా రావలసిన వారు. సహోదరి సహోదరుడా గుర్తుంచుకో, నేను నీ వైపు చూస్తూనే ఉన్నాను. అది అంధకార ఛాయలు నీ వైపు కమ్ముకుని ఉన్నవి. ఇప్పుడే వచ్చిన మంచిది. యేసు వలే ఉండు, ఆయన వలే ఉండాలని కోరుకునవా? సాధు శీలుడుగాను సాత్వికుడుగాను అనుకో విధేయులతో ఆయన వలే. ఎవనుడా, దేవుని నిన్ను దీవించును. చిన్న బిడ్డెత్తుకుని ఉన్న తండ్రి, దేవుని నిన్ను దీవించును. సోదరి, దేవుని నిన్ను దీవించును. పాపైన స్నేహితుడా, దేవుని నిన్ను దీవించును. మంచిది, కదలు సహోదరి. అలాగే రా, నీ కొరకు స్థలాన్ని చూచుకో. దేవుని నిన్ను దీవించును. ఏ సోదరి, ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిందా? నువ్వు కడకలో నీవు బంధించబడితివి, చనిపోయే స్థితిలో ఉంటివి. ఇక్కడికి వేదిక దగ్గరకు వచ్చుచున్నావు. నీ హృదయాన్ని దేవుడు దీవించును. అశుద్ధాత్మ తిరిగి మాట్లాడుతున్నారు. పశ్చాత్తాపం పొందు. దేవుని దగ్గర ఇప్పుడే ఏడు. నీ సొంత ప్రార్థన చేయి. నీవే పాపము చేస్తున్నావు. నీవే ప్రార్థన చేయవలసి ఉన్నది. చేసిన దానికి దేవుని క్షమాపణ చెప్పు. నీ చుట్టూరా ఎవరున్నారని ఆలోచించేయవద్దు. ఇవా నన్ను క్షమించు, అలా ఉండాలని తలంపు కాదు అని తెలియచేయి. నేను సాధుశీలుగా ఉండాలని ఆశిస్తున్నాను. నేనెన్నడూ అడ్డు తగిలి వృధాపరచను. ఓ దేవా, నేనెంతగానో ప్రేమిస్తున్నాను. పరలోకపు తండ్రి, పశ్చాత్తాప్తులైన ప్రతి ఒక్కరూ వేదిక నొద్ద మోకరించుండి ప్రార్థిస్తున్నారు. ఓ దేవా, వారు తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, తండ్రులు తల్లులు ఇంకెవరైనప్పటికీ, సహచరులు, సంఘస్థులు, సంఘ పెద్దలు, సంఘ ట్రస్టీలు ఇంకెవరైనప్పటికీ, ఓ దేవా, పాత నాగరికత అనుబంధమైన సమయంలో వేడిగా ఉన్న ఈ గదిలో కూర్చొని ఉండగా పరిశుద్ధాత్మ నేరుగా దిగి వచ్చి సమాధానం గురించి మాట్లాడాను. ఓ దేవా, ఆ దినమందు నీవాళ ఆదరణంగా చెప్తున్నప్పుడు నేను నిలబడి వినాలి. అవును, నీ వచ్చి నా కొరకై ప్రతిదినపై నిలబడ్డావు. ఇప్పుడు నేను నీ కొరకు నిలబడాలి. ఏడు దినాన ఇక్కడ ఉన్న వారందరి హృదయాలలో ఆ సమాధానం అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. ఎంతో ఆదరణంగాను సున్నితంగాను నీవు అది చేయాలని ఆశిస్తున్నాను. ఈ దినం మొదలుకుని అది వారెన్నడూ విడిచిపెట్టుకున్న రీతిగా అలాంటి అనుభూతితో వారిని నీవు సంధించవాలని కోరుకుంటున్నాను. గృహాలు నూతనపరచబడును కాక, ప్రజలు నూతన ప్రజలుగా తీర్చబడుదురు కాక, ఈ దినం ప్రతిదీ నూతనమైనదిగా తీర్చబడును కాక. ఎందుకంటే ప్రజలు తమ్ము తాము తగ్గించుకున్నారు కాబట్టి. ఆ పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని నన్ను వేడుకుని ఎల్లా ఆకాశం నుండి వారి మొదల ఆలకిస్తానని నీవు చెప్పి ఉంటేవి. అది నీవి ప్రాతకాల వేళలో చేశావని నాకు తెలుసు. తమ యొక్క స్థానాల్లో ఇంకా కూర్చున్న వారి క్షమాపణ కొరకై నేను ప్రార్థిస్తున్నాను. వారు వచ్చిన కొరకై వారితో మాట్లాడండి. అలాంటి తీర్మానం వారు చేసే వరకు భూమి మీద వారికి సమాధానము కలగకుండు కాక. ప్రభువా, వారు వచ్చి మీతో సరి చేసుకుందరు కాక. అనుగ్రహించండి ప్రభువా, ఇప్పుడు ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ప్రాతకాల వేళలో పశ్చాత్తాపం పొంది ప్రాణవంచి ఉన్న ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ కనికర వాత్సల్యతలు సదాకాలం నిలచునుడు కాక.
తండ్రివైన దేవా, నీ అనుమతి చొప్పున నేను ఇది చేసి ఉంటే నేను ఈ ప్రజలను పిలిచాను. వారు నిలబడి ఉన్నారు. మనుషుల ఎదురు కూర్చి ఒప్పుకున్న వాడెవడో వాణి కూర్చి నా తండ్రి ఎదురును పరిశుద్ధ దూతల ఎదురు ఒప్పుకుందునని నీవు చెప్పేదేవి. ఇక్కడ వారు అనేకులు సంవత్సరాల తరబడిగా క్రైస్తవులుగానే ఉన్నారు. అయితే ఈ ఉదయ వేళలో వారు తప్పు చేస్తున్నారని, వారి యొక్క పాపములకు సాక్షాధారముగా వారు నిలబడి ఉన్నారు. వారు అనురాగరహితులైపోయేది. పరిశుద్ధాత్మ వారిని విడిచి వెళ్లిపోయాను. అనేక పర్యాలు వారు ఉండవలసిన రీతిగా ఆదరణంగా సద్భావంగా సాత్వికంగా వారు ఉండలేకపోయారు. అనేక మంది పాపులుగా ప్రపదంగా ఇక్కడికి వచ్చున్నారు. అయితే తండ్రి, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము అను అద్భుత అనుభూతిని వారికి అవసరమై ఉన్నది. ప్రభువైన దేవా, ఈనాడే అది వారికి అనుగ్రహించండి. ఈ దినాన ఈ స్థలాన్ని విడిచి వెళ్తున్నప్పుడు నీ ఆత్మ నింపుదల గలవారై వారంతా అనురాగ భర్తలై వెళుదురు కాక. పలు రకాలైన వారి గృహాలకు వారు వెళ్ళినప్పుడు, పలు విధాల ప్రజల మధ్య జీవించినప్పుడు వ్యత్యాసకరమైన జీవితాన్ని వారు జీవించుదురు కాక. క్రీస్తు నామమున వీటిని అడుగుచున్నాము.
నివాస స్థానము అంచని వేదిక నుదురు మీరు లేచి ప్రభువైన దేవుని వైపు చూడండి. ప్రతి ఒక్కరూ మీ ప్రక్కన ఉన్న వారికి తిరిగి కరస్పర్శన చేసుకోనండి. ఒక నిమిషం హస్తుల గుడికి ముందు మనమందరం నిండుగా పాట పాడుకుందాము. ఒక విశ్వాసము క్రితం రోజు మీ భార్య ప్రార్థన చేయించుకోవడానికి పిలువబడింది. సోదరా, అది తెలుసా? వెళ్లిన వెంటనే భయపడవద్దు అని పరిశుద్ధాత్మ చెప్పారు. అమేన్. ఆయన వాస్తవమైన వారు కదా? అచ్చరికరుడు. ప్రభుకు స్తోత్రం. అనవాలన్నట్టుగా నేను పులకరించాను. సరే, మంచిది. సహోదర నెవిల్, సహోదర స్క్లాటెట్ ఒక మాట చెప్తారు. ప్రభుకు స్తోత్రం.
Praise God. I believe everybody has received this morning.
Glory, hallelujah. Hallelujah. Hallelujah.
Like that we're believing God now. Hallelujah. Feel this good blessing and anointing up here on the platform. Feel like Peter, if it wasn't for the selfishness, would build three tabernacles and remain here. Amen. This is wonderful. Everybody has received. Now everybody stand to our feet. Amen. Remember the services tonight. We have foot washing and communion service.
Bahusha, ఈ రాత్రి కూడా ఇక్కడ ఉంటాను. నేను ఇంకొక చోటకు పిలవబడకపోతే తప్ప